ಯತಮಂದಿ ಶಾಸ್ತ್ರವಾರ್ನಿಧಿರಬಂದಿ ಚಿತ್ತೇ ಕರೀಂದ್ರಗಿರಿನಾಥ ಏನ ಮಹಾವಿದುಷ ತಂ ಸೀತಾರಾಮರ್ಯದೇಶಿಕಂ ವಂದೇ ಯಸ್ಯ ಪ್ರಸಾದ ಕಲಯಾ ಬದಿರಶೃಣೋತಿ ಪಂಗುಃ ಪ್ರಧಾವತಿ ಜವೇನ ಚ ವಕ್ತಿಮೂಕಃ ಅಂಧಃ ಪ್ರಪಶ್ಯತಿ ಸುತಂ ಲಭತೆ ಚ ವಂದ್ಯ ತಂ ದೇವಮೇವ ವರದಂ ಶರಣಂ ಗತಾಸ್ಮಿ ವ್ಯಾಖ್ಯಾ ಮುದ್ರಾಂಕರ ಸರಸಿಜೈಃ ಪುಸ್ತಕಂ ಶಂಖಚಕ್ರೇ ಬಿಭ್ರದ್ಭಿನ್ನ ಸ್ಫಟಿಕ ರುಚಿರೇ ಪುಂಡರೀಕೇ ನಿಷಣ್ಣಃ ಅಮ್ಲಾನಶ್ರೀರಮೃತ ವಿಷದೈಃ ಅಂಶುಭಿಃ ಪ್ಲಾವಯನ್ ಮಾಂ ಆವಿರ್ಭೂಯಾತ್ ಅನಘಮಹಿಮಾ ಮಾನಸೇ ವಗದೀಶಃ ಶ್ರೀರಾಘವಂ ದಶರಥಾತ್ಮಜಮಪ್ರಮೇಯಂ ಸೀತಾಪತಿಂ ರಘುಕುಲಾನ್ವಯರತ್ನದೀಪಂ ಆಜಾನುಬಾಹುಮರವಿಂದದಳಾಯತಾಕ್ಷಂ ರಾಮಂ ನಿಶಾಚರವಿನಾಶಕರಂ ನಮಾಮಿ ಮನೋಜವಂ ಮಾರುತತುಲ್ಯವೇಗಂ ಜಿತೇಂದ್ರಿಯಂ ಬುದ್ಧಿಮತಂ ವರಿಷ್ಠಂ ವಾತಾತ್ಮಜಂ ವಾನರಯೂಧಮುಖ್ಯಂ ಶ್ರೀರಾಮದೂತಂ ಶಿರಸಾ ನಮಾಮಿ ಯಾ ಕುಂದೆಂದು ತುಷಾರಹಾರಧವಣ ಯಾ ಶುಭ್ರವಸ್ತ್ರನ್ವಿತ ಯಾ ವೀಣಾ ವರದಂಡಮಂಡಿತಕರ ಯಾ ಶ್ವೇತ ಪದ್ಮಾಸನ ಯಾ ಬ್ರಹ್ಮಾಚ್ಯುತ ಶಂಕರ ಪ್ರಭೃತಿಭಿಃ ದೇವೈಃ ಸದಾ ಪೂಜಿತ ಸಾ ಮಾಂ ಪಾತು ಸರಸ್ವತೀ ಭಗವತಿ ನಿಶೇಷಜಾಡ್ಯಾಪಃ. ಮಹಾಭಾಗವತ ಪರಿಷತ್ತುಕು ಪ್ರಣಾಮಾಂಜಲು. ಈನಾಡು ಶ್ರೀರಾಮಚಂದ್ರಮೂರ್ತಿ ಪ್ರತಿಷ್ಠಾಪನ ಅಯ್ಯಿ 40 ಸಂವತ್ಸರಾಲು ದಾಟಿನ ಸಂದರ್ಭಂಗಾ ಆ ಸ್ವಾಮಿವಾರಿಕಿ ಅನುವತ್ಸರಂ చేసేటటువంటి బ్రహ్మోత్సవాలలో భాగంగా 3 రోజులు రామాయణాన్ని గురించి ప్రసంగించే మహద్భాగ్యాన్ని కలిగించిన పోలిశెట్టి శ్రీహరిప్రసాదరావు గారికి ముందుగా కృతజ్ఞతాంజలులు. పోలిశెట్టి వారికి కోగంటి వారికి చాలా కాలం నుంచి పరిచయం. పోలిశెట్టి సీతారామాంజనేయ గుప్తగారు ఉండేవారు. వారిని చూస్తే ఎవరూ గుప్త అనుకోరు, శాస్త్రి అనే అనుకుంటారు. అలా ఉండేటటువంటి మహానుభావులు. వారి నుంచి మా నాన్నగారికి పరిచయం. ఇక పోలిశెట్టి శ్రీహరి ప్రసాద్ రావు గారు బొమ్మిడాల వారు బియ్యం అందుకున్నారు. అటు బొమ్మిడాల వారు మాకు పూర్వ పరిచితులే. ఒకనొకప్పుడు మేము గుంటూరులో ఉన్నప్పుడు నాన్నగారు పదవీ విరమణ చేసిన సందర్భంలో వీరి కుటుంబం ఎలా గడుస్తుంది అని, ఆ కుటుంబానికి దేవతార్చన కోసం సంవత్సరానికి 25 బస్తాల ధాన్యం వారి పంట నుండి మా ఇంటికి పంపినటువంటి మహానుభావులు బొమ్మిడాల కుటుంబం. అలాంటి కుటుంబంతో బియ్యం అందిన వారు శ్రీహరి ప్రసాదరావు గారు. మరి నా భాగ్యం నేను ఇక్కడ చెప్పడానికి అర్హత ఇన్నాళ్ళకి నాకు ఏర్పడింది అమ్మవారి దయ వలన. వారిని గురించి ఎంత చెప్పుకున్నా చాలా తక్కువ. అన్నీ ఉన్న ఆకు అణిగిమణిగి ఉంటుందన్న దానికి ఉదాహరణగా శ్రీహరి ప్రసాదరావు గారు కనపడతారు. వారు మా కళాశాలకు అద్భుతమైన భోజనశాల, ఇంతకంటే పెద్దదాన్ని సమకూర్చారు. పిల్లలందరూ ప్రశాంతంగా భోజనం చేస్తూ వారిని స్మరించుకుంటున్నారు. వారు చేసిన ఉపకారానికి నేను ఈ జన్మ కాదు 7 జన్మలు ఎత్తి తీసుకున్న రుణం తీరనటువంటి మహత్ భాగ్యాన్ని మా కళాశాల కలిగించినందుకు. ఆ రుణం ఎలా తీర్చుకోవాలా, ఎప్పుడైనా 4 మంచి మాటలు చెప్పమంటే చెబుదామని నేను ఆనాటి నుండి నిత్యం అనుకుంటున్నాను. రామచంద్రమూర్తి వారిలో ప్రవేశించి ఈనాడు నాకు ఈ భాగ్యాన్ని కలిగించారు. ఈ వేదికపై ఎందరెందరో మహానుభావులు ఎంతో పెద్ద పేరు మోసినటువంటి వారు అద్భుతమైనటువంటి ప్రసంగాలు చేశారు. అటువంటి వేదిక మీద నేను వచ్చి రాని మాటలతో చిలుక పలుకులు పలకటం అనేది కొంచెం చిన్నతనంగానే అనిపిస్తుంది వినే శ్రోతలకి. అయినా మా ఇంట్లో మొదటి నుంచి రామాయణం అణగి పెనగి ఉన్నందువలన మా రామాయణ ఉత్సవాలకు కూడా పోలిశెట్టి శ్రీహరిప్రసాద్ గారు వచ్చి ఆ చివరి రోజున ఆ ఋత్విక్కులకు సన్మానం వారు చేశారు. అప్పుడు నాకు వీరి వైభవం ఇంతగా తెలియదు. శ్రీహరి గారని ఎడవల్లి శ్రీహరిరావు గారు వారింటికి తీసుకుని వెళ్ళారు నన్ను. మా ఇంటికి ఆహ్వానించటం కోసంగా. ఇది ఒక 16 సంవత్సరాల క్రితం విషయం, దాదాపు 20 ఏళ్ల క్రితం జరిగినటువంటి సన్నివేశం. అప్పుడు వారు పట్టుపంచలు కట్టుకుని దేవతార్చన చేసుకుని గో పూజ చేస్తున్నారు. మేము వెళ్ళిన సమయానికి శ్రీహరిగారావు గారు చెప్పారు నాకు, మీరు 6 గంటలు దాటితే ఆయన అందరు కంపెనీకి వెళతారు, ఇంటికి వెళదాం రండి అని. వెళ్ళేసరికి ఆయన దేవతార్చన చేసుకుని గోప్రదక్షిణం చేస్తున్నారు, దర్శనం ఇచ్చారు. ఇంతటి మహానుభావులు ఇంకా ఉండబట్టి ప్రపంచం ఉందని నేను అప్పటి నుంచే వారి పట్ల ఎంతో గౌరవభావం. అలాగే మాకు పూర్వ విద్యార్థిని సంఘం పెట్టిన కొత్తల్లో పోలిశెట్టి ఏకనాథ గుప్త గారు మొట్టమొదటి విరాళం ఇచ్చారు. వారు చేసినటువంటి ఉపకారం వ్యక్తిగతమైంది, కొంత సంస్థగతమైనది. అయినందువలన ఈ కాలంలో కూడా ఇంతటి గొప్పవాళ్ళు ఉన్నారు అంటే అది నిజంగా వేనోళ్ల కొనియాడదగినటువంటిది. వారి నామమే సర్వపాపహరమైన నామం. పెద్దలు వారి కట్ట మంచి నామకరణం చేశారు. హరియను రెండక్షరములు హరించును పాతకంబులంబు జనాభా, హరినీ నామ మహత్వము హరిహరి పొగడంగ వశమే హరి శ్రీకృష్ణ. హరి అష్టకం అనే ఒక అష్టకం ఉంది. లేవగానే కాళ్ళు కూడా కడుక్కోనక్కర్లా, మంచం మీద ఉండే చదువుకుంటే 8 శ్లోకాలు సమస్త విధములైన పాపాలు పోతాయి. వాటిని రేపు కానీ ఎల్లుండి కానీ మనవి చేస్తాను. ఉభయతారకమైన నామధేయులు పోలిశెట్టి వారు. వారి వంశమే పుణ్య వంశం, అంతకంటే ఎక్కువ మాటలు చెప్పలేను నేను. అంత గొప్పవారు ఆ రామస్వామి ఉత్సవాలను నన్ను పిలిచి చెప్పమంటాను నాకు నిజమైనటువంటి జన్మధన్యతగా నేను భావిస్తున్నాను. వారు ఆఫీసు నుంచి శ్రీనివాస్ గారు ఫోన్ చేసి రామాయణం ప్రవచనం చెప్తారా అన్నారు. చెప్తానండి అన్న, అంశం మీరే నిర్ణయిస్తే నాకు సులభంగా ఉంటుంది అని నేను వారిని కోరా. మీ ఇష్టం అండి అన్నారు ముందు. తర్వాత రాముని గుణాలు ఉన్నాయి కదా, ఆ గుణాలు చెప్తే బాగుంటుంది అంటున్నారు అన్నారు. అలాగే ప్రయత్నం చేస్తాను అన్నాను. కనుక ఆ రామచంద్రమూర్తి గుణాలు ఈ 3 రోజుల్లో స్వామి ఎంత చెప్పిస్తే అంత సమయాతిక్రమణం కాకుండా 8:30 కల్లా పరిసమాప్తం కావాలి అన్నారు. మనం 1 నిమిషం ముందే పూర్తి చేసుకుందాం. ఎందుకనంటే ఎవ్వరికీ ఇబ్బంది కలిగించకూడదు, అది రామాయణ ధర్మం. మనం సమయం అంటే సమయాన్ని పాటించాలి. అద్భుతమైనటువంటి శారదాదేవి, ఈ వైపున శంకర స్వామి, ఆయన జగదాచార్యులు. మన శంకర భగవత్పాదుల జయంతి మేము యాత్రలో ఉండగా హరిద్వార్లో వచ్చింది మాకు. ఆ రోజున ఎడవల్లి శ్రీహరరావు గారి దాయాదుల అమ్మాయి అక్కడ ఉంది. అమ్మ మీకేం కావాలి అని అడిగింది. నాకు ఒక శ్రీఫలాన్ని అనుగ్రహించి ఇక్కడ దొరుకుతాయి అన్నారు అన్న. సాయంత్రం వచ్చి అమ్మాయి ఆ పండు తీసుకొచ్చి చేతిలో పెట్టుకుని మౌనవ్యాఖ్యా ప్రకటిత పర బ్రహ్మతత్వం యువానము శ్లోకం చదివి ఇచ్చి నమస్కారం చేసింది. అక్కడే ఈ శంకరస్వామి అనుగ్రహం నా మీద ప్రసరించింది. ఆయన ఎటువంటి మహానుభావుడు, శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం. శృతులకు స్మృతులకు పురాణములకు, వేదములు ధర్మశాస్త్ర గ్రంథములు పురాణములు వీటన్నిటికీ ఆలయము స్థానమైనటువంటి వారు. ఇవాళ మనం పురాణం అనగానే గ్రంథం అనుకుంటున్నాం. గ్రంథం చదివినంత మాత్రం పురాణం చదివిన విజ్ఞత మనకి రాదు. శృతులకు స్మృతులకు పురాణములకు నిలయమైన వారు. ఇంకా ఎలాంటి వారు, కరుణాలయం. మనం ఏం చదివాము ఎంత చదివాము అన్నది కాదు, ఎంత కరుణ మనలో ఉన్నది. వారు ఎంత కరుణామయులు కాకపోతే ప్రపంచమంతా నడుస్తూ ఎక్కడ ఉత్తరాది బదరీ దగ్గర జోషి శంకర మఠం, అక్కడ వారిది అద్భుతమైనటువంటి పద్మపాదుల వారు, వారి చిత్రములన్నీ ఉన్నాయి ఆ బదరీ వెళ్ళే దారిలో. ఎంత అద్భుతమైన సన్నివేశము, వారు చేసిన సంచారం. వారు తక్కువ కాలం జీవించినా ఎక్కువ విజ్ఞానాన్ని ప్రజలకి వెదజల్లారు. అందుకనే నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. ఎవరు లోకాలకు సుఖాన్ని కలిగిస్తారో వాళ్లే లోకశంకరులు. శంకరోతి సుఖాన్ని కలిగించేవాడు. ఐహికంగా సుఖాన్ని కలిగించటం, ఆధ్యాత్మికంగా సుఖాన్ని కలిగించటం, ఆముష్మికంగా సుఖాన్ని కలిగించటం. ఇహంలో హాయిగా ఉండాలి పరం. ఈ 100 ఏళ్ళు నిండిన పిదప జీవుడు సుఖంగా తరుణోపాయాన్ని చూడాలి. అలాంటి మార్గాన్ని లోకానికి అందించినటువంటి ఆ శంకర భగవత్పాదులకు, అందరి అజ్ఞానాన్ని పోగొట్టేటటువంటి శారదామాతకు, అసలు ప్రధాన కథానాయకుడు ఈ ప్రసంగాలకి శ్రీరామచంద్రునకు. శ్రీరామచంద్రుణ్ణి మాత్రమే మనం ఆశ్రయిస్తే సరిపోదు. రామదూతను ఆశ్రయిస్తేనే రామచంద్రుడు పలుకుతాడు. ఆ రామదూత ఎవరు అంటే సాక్షాత్తుగా పరమేశ్వరుని అంశ. ఓం రుద్రవీర్య సముద్భవాయ నమః. ఆ రుద్రవీర్య సముద్భవుడైన హనుమ వీరందరూ అనుగ్రహంతో ఈనాడు రామాయణం గురించి కొన్ని మాటలు ప్రసంగించడానికి ప్రారంభం చేస్తున్నాను. మొట్టమొదటగా రామాయణ అవతరణము, అందరూ చెప్పేదే మనం ఏ గ్రంథాన్ని ప్రసంగించాలనుకుంటామో ఏ గ్రంథాన్ని గురించి, ఆ గ్రంథ అవతరణ. ఈ గ్రంథ అవతరణలో ఉన్న గొప్ప విశేషము, గురు అనుగ్రహాన్ని పొందినటువంటి జీవుడు ఎలా ఉంటాడు అనేటటువంటి దానితోనే రామాయణం ప్రారంభమవుతున్నది. మనకి రోజు చూసేటటువంటి తమసానది, రోజు చూసే అరణ్యమే వాల్మీకి మహర్షికి, మనం ప్రతిరోజు చూసే సన్నివేశమే. మనకి గురువుల అనుగ్రహం పొందినప్పుడు మన మనస్సు పరివర్తనం చెంది కరుణతో నిండి మనకి కనిపించే తీరు వేరు, ఆ గురువుల అనుగ్రహం లేనప్పుడు మనకి కనిపించే తీరు వేరు. మహానుభావులైనటువంటి వాళ్ళు ఇందాక మనవి చేసినట్టు శంకర భగవత్పాదుల వలె పర్యటన చేస్తూ జీవులను తరింప చేస్తారు. వాళ్ళని అందుకే జగద్గురువులు అన్నారు. శ్రీ 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 పరమహంస పరివ్రాజకాచార్య అంటారు వారిని. అసలు గురువులు ఎవరు, జగద్గురువులు ఎవరు అన్నది పెద్ద మీమాంస. గురు శబ్దానికి అర్హులైన వాళ్ళు ఎందరుంటారు అంటే శ్రీమద్ భాగవతం 24 మంది గురువుల్ని చెప్పింది. అంటే మనం ఎవరి నుండి ఏ మంచి గుణం నేర్చుకున్నా వాళ్ళని గురువుగా భావించాలి అని ఏకాదశ స్కందంలో అద్భుతమైన గురుగీతను అందించింది. ఆ లోకక్షేమం కోరేటటువంటి జగద్గురువులు నా దగ్గరికి శిష్యుడు వచ్చాడా లేదా, నాకు 30 నమస్కారం చేశాడా లేదా, నాకు పెద్ద పళ్ళెంలో సన్మానం చేస్తున్నాడా లేదా అనేవి చూడకుండా లోకానికి మేలు కలిగించే గుణాలు వాళ్ళంతర వాళ్లే చెప్తారు. అలా చెప్పేవాళ్ళనే పరమహంసలు, పరివ్రాజకులు అంటారు. వ్రజగతవు అనే ధాతువు నుంచి వ్రాజనము అనే పేరు వచ్చింది. అంటే ఎప్పుడూ తిరుగుతూ సంచరిస్తూ ఉంటారు. ఎక్కడ తిరుగుతూ ఎలా సంచరిస్తారు వాళ్ళు, మనస్సులో పరబ్రహ్మతత్వాన్ని భావన చేస్తూ వాళ్ళకి దర్శనమిచ్చినటువంటి పరబ్రహ్మతత్వాన్ని లోకానికి అందిస్తూ తిరుగుతూ ఈ జీవులు చేసినటువంటి పాపాలను స్వామికి తెలియచేయకుండా వీళ్లల్లో ఉన్న మంచి గుణాన్ని స్వామి ముందుంచి స్వామి ఈ జీవుణ్ణి ఉద్ధరించమని ఆ పరమాత్మకు చెబుతారు కనుక పరమహంసలు. హంస నీళ్లు పాలు కలిపి పెడితే పాలను మాత్రం తాగి నీళ్లను వదిలివేస్తుంది. అలా జగద్గురువులైన వాళ్ళు జీవులు చేసిన దోషాలను నీళ్లను వదిలినట్టు వదిలివేసి గుణములను పాలవలే స్వీకరించి ఈ గుణములను పరమాత్మ చెంతకు చేరుస్తారు కనుక వాళ్ళు పరమహంసలైనారు. నిరంతరం సంచరిస్తూ చాతుర్మాస్యంలో మాత్రమే ఒక్కచోట నిలబడి ఆ చాతుర్మాస్య దీక్ష పూర్తి చేసుకుంటారు. అందులో ఆంతర్యం ఏమిటండి, ఇప్పుడు తిరిగిన వాళ్ళు అప్పుడు ఎందుకు తిరగటం లేదు, చలికాలం అనే వర్షాకాలం ఇబ్బందిని ఆగారా అంటే వాళ్ళకి వాన ఏం చేయదు, ఎండ ఏం చేయదు, ఏది వాళ్ళని అంటుకోదు. మరి ఎందుకోసం ఆగుతున్నారు అంటే పెద్దలు చెప్పినటువంటి ఒక మంచి మాట, వర్షాకాలంలో వానకి పచ్చిక వచ్చి చిన్న చిన్న పురుగులు ఏర్పడతాయి, మనం సంచరిస్తూ ఉంటే మన పాదాల కింద పడి అవి నశించిపోతాయి, అలాంటి హింస చెయ్యకూడదన్న పరమ తాత్పర్యంతో వాళ్ళు ఒకచోట పీఠం పెట్టుకుని ఆ 4 అనుష్ఠానం చేసుకుంటూ ఏవైనా భాష్యానికి సంబంధించిన మంచి గ్రంథాలను భక్తులకు ఉపదేశం చేస్తూ ఉంటారు. అటువంటి శంకర భగవత్పాదులు. శంకర భగవత్పాదులు మొట్టమొదటగా మన వైదిక సిద్ధాంతాన్ని లోకంలో ప్రచారం చేసి వారు అవతారాన్ని పరిసమాప్తి చేసుకున్న పెదప భగవద్ రామానుజులు అవతరించి ఆ మార్గాన్ని విస్తరింపచేశారు. ఇది తెలియని చాలామంది స్మార్తం వేరు, అద్వైతం వేరు, విశిష్టాద్వైతం వేరు అని భ్రమపడుతున్నారు. విశిష్టమైన అద్వైతమే విశిష్టాద్వైతం. మనం ఎంత భేద బుద్ధితో చూస్తున్న అజ్ఞానం చేత ఇద్దరి జయంతులు ఒకే రోజు రావటం ఈ శంకర అద్వైతానికి విశిష్టాద్వైతానికి భేదం లేదనే విషయానికి పరమ నిదర్శనం. ఒకే రోజున శంకర భగవత్పాదుల జయంతి, భగవద్ రామానుజుల జయంతి వస్తున్నాయి. అటువంటి మహానుభావులు, మరి వారి అనుగ్రహం మన మీద ప్రసరించకపోతే మనం ఇక్కడ పాదం మోపలేము. వారు అనుగ్రహం శ్రీహరి గారి ద్వారా నా మీద ప్రసరించింది. వాటికి హరి హరతి పాపాని దుష్టచిత్తై ఇరపి స్మృత అనిచ్చయాపి సంస్పృష్టో దహత్యే వహి పావక. హరి అన్న నామం అంటే చాలండి, మనం ఇష్టం ఉండి అన్నా ఇష్టం లేక అన్నా అది మనలో ఉన్న సమస్త పాపములను హరింపజేస్తుంది. హర హరి ఏమి లేదు, హరహర మహదేవ శంభో శంకర్ అన్నా పాపాలు పోగొడతాడు, హరి హరి అన్నా పాపాలు పోగొడతారు. వాళ్ళ యొక్క దీక్షే ఈ కలియుగంలో జీవులు చేస్తున్న పాపాలను నాశనం చేయటం. అందుకే హరియనుమ హరయనుమ హరిహరులకు భేదమరయకుమ అని వెనకటి వాళ్ళు పాటలు పాడేవాళ్ళు నాయనమ్మలు. ఇవాళ అటువంటి పాటలు కూడా లుప్తమైపోతున్నాయి. అసలు హరికి హరునకు భేదం చూసినవాడు ఎన్నాళ్ళకి శాంతి పొందలేడు అని భాగవతంలో దక్షయజ్ఞం జరిగినప్పుడు సాక్షాత్తుగా శ్రీమన్నారాయణమూర్తి చెప్పాడు, నాకు కానీ ఆ శంకరుడికి కానీ ఎవరు భేదాన్ని చూస్తారో, నశాంతిమ దిగచ్చతి వాడు శాంతిని పొందలేడు అని. చాలా అద్భుతమైన ఘట్టం అది. అటువంటి అభేదాన్ని చూడటం చేతకాని వాళ్ళు మనకి తెలిసినటువంటి కొద్దిపాటి విజ్ఞానంతో అజ్ఞానంలో పడి విజ్ఞానం అనుకుని, విజ్ఞానులే వీళ్ళు కూడా అంటే విగతమైన జ్ఞానము కలిగిన వాళ్ళు, భౌతికమైన విజ్ఞానం వేరు వైదికమైన విజ్ఞానం వేరు. వేదము విజ్ఞానము అనేది పరమాత్మ పరంగానే చెప్పింది. ఇవాళ విజ్ఞాన శాస్త్రం భౌతికమైన విజ్ఞానమునందు రూఢమై సైన్స్ అనే పదంతో పిలువబడుతున్నది. విజ్ఞానం యజ్ఞంతనుతే, పరమాత్మకు సంబంధించిన విజ్ఞానం యజ్ఞాన్ని విస్తరింపచేస్తుంది అని వేదం పల్లెవేసింది. అలాంటి వేదమే స్వామి రామచంద్రుడిగా భూలోకానికి అవతరించినప్పుడు రామాయణంగా వాల్మీకి వదనారవిందం నుండి మనకి అందినటువంటి అమృతం శ్రీమద్ రామాయణం. ఈ శ్రీమద్ రామాయణాన్ని మొట్టమొదటగా బ్రహ్మగారు నారద మహర్షికి శతకోటి ప్రవిస్తరం 100 కోట్ల విస్తారంతో శ్లోకాలు చెప్పాడు. నారద మహర్షి చూశాడు, ఆలోచించాడు, ఇంత సుదీర్ఘమైన దాన్ని కలియుగంలో ఎవరు వినలేరు కూర్చోలేరని దాన్ని సంక్షిప్తపరచి దాని సారాన్ని 24,000 శ్లోకాల రూపంగా వాల్మీకి ద్వారా అందింపచేశారు. నారద మహర్షి చెప్పింది మొట్టమొదటి సర్గ మాత్రమే ఉపదేశం చేశారు. ఈ నారద మహర్షి చేసినటువంటి ఉపదేశానికే సంక్షేప రామాయణము అని పేరు మొట్టమొదటి సర్గకి. ఆ సర్గని చాతుర్వర్ణ్యములు పారాయణ చేసుకుంటే దానికి వచ్చే అద్భుతమైన ఫలితాన్ని కూడా చెప్పారు. 24,000 శ్లోకాలు మేము వినలేమండి, అన్ని రోజులు వ్యవధి ఉండదండి, మాకు తరుణోపాయం ఏమిటంటే ఎక్కడికక్కడ రామాయణంలో రామాయణ మహాత్మ్యాన్ని స్కాంద పురాణంలో పార్వతీ పరమేశ్వరుల సంవాద రూపంగా అందించారు మనకి. ఆ మహాత్మ్యం చదువుకుంటే మనం ఓహో బాలకాండలో ఈ మహిమ ఉంది, అయోధ్యలో ఈ మహిమ ఉంది అని తెలుసుకుని ఏ కాండనైనా ఆనందంగా వినటానికి ముందుకొస్తాం. కొంతమంది అరణ్యకాండ వినకూడదు, అరణ్యకాండ ఇంట్లో ఉండకూడదు, అదంతా రామచంద్రమూర్తి కష్టాలే, ఆ భాగం తప్ప తక్కిన రామాయణాలు కొనుక్కుంటామని మాట్లాడుతున్నారు. కానీ అది సమంజసం కాదు. ఆ ఘట్టాన్ని మనం చదువుకుంటే మన కష్టాలు తీరిపోతాయి. ఆ అద్భుతమైనటువంటి ఎన్నో రహస్యాలు ఇందులో ఇమిడి ఉన్నాయి. అసలైనటువంటి గాయత్రీ మంత్రమునకు వ్యాఖ్యానమే శ్రీమద్ రామాయణం, అలాగే శ్రీమద్ భాగవతం. గాయత్రీ మంత్రమే సూర్యదేవతాకమైనటువంటి మంత్రం. ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ మంత్రం. అయితే ఈ మంత్రాన్ని కనుక్కున్నవాడెవరు, ఆ మంత్రం ఏ ఛందస్సులో పుట్టింది, ఆ మంత్రాన్ని దర్శించినటువంటి వాడు విశ్వామిత్ర మహర్షి. సుతలం ఛందః, గాయత్రి ఛందస్సులో ఆ మంత్రాన్ని స్వామి దర్శించినందువలన ఎవరు దర్శించి చెప్పాలో వాళ్ళు దర్శించి చెప్పారు. శ్రీరామచంద్రమూర్తి పరంబ్రహ్మ అవునా కాదా అని పరీక్షించడానికి విశ్వామిత్రుడనే పాత్రని భూలోకంలో ప్రవేశపెట్టాడు బ్రహ్మదేవుడు. ఆ విశ్వామిత్రుడు రాముడు పరంబ్రహ్మేని స్వానుభవంతో నిర్ధరించిన తరువాత ఆ సౌరశక్తినంతా కూడా ఒక మంత్రంగా ఏర్పాటు చేసి ఈ మంత్రాన్ని గాయత్రి అనే పేరుతో, గాయత్రి సావిత్రి, ఇది సావిత్రి మంత్రం. సవితుహు సూర్యుని యొక్క వరేణ్యం శ్రేష్టమైన, అభర్గహ తేజస్సు నహ మా యొక్క దియహ బుద్ధులను ప్రచోదయాతు ప్రేరేపించుగాక. అయితే ఏ శక్తి అయినా శక్తి పదం చేత స్త్రీమూర్తిగా ఆరాధింపబడుతున్నందువలన ఒక గాయత్రి మాతగా భావన చేసి ఒక భావన లేనిదే, ఒక విగ్రహం లేనిదే మన బుద్ధి నిలవదు. గనక ఒక అమ్మవారి స్వరూపంగా ధ్యానం చేయటం అనేది లోకంలో అనూచానమైన సంప్రదాయంగా వచ్చింది. ఆ మంత్రానికి 24 అక్షరాలు ఉన్నందువలన 24,000 శ్లోకాలతో రామాయణాన్ని మనకు అందించారు వాల్మీకి భగవానుడు. ఇదే భావనతోటి గాయత్రీ మంత్రానికి వ్యాఖ్యానంగా వ్యాస భగవానుడు, గాయత్రీ మంత్రం సూర్యదేవతాకమైనందువలన సూర్యుడు 12 రాశులలో 12 పేర్లతో 12 నెలలలో సంచరిస్తున్నందువలన ద్వాదశాత్మకంగా దృష్టిలో ఉంచుకుని ఆ ద్వాదశ సూర్యులకు ప్రతీకగా ద్వాదశ స్కంధాత్మకంగా శ్రీమద్ భాగవతాన్ని వ్యాస భగవానుడు మనకు అందించారు. అటువంటి రామాయణాన్ని, అందులో రామచంద్రమూర్తి గుణాలు మొదటి నుండి చిట్ట చివరి వరకు ఎన్నో గుణాలు చెప్పబడ్డాయి. ఆ చెప్పినటువంటి గుణాలలో కొన్నిటిని మనం అనుసంధానం చేసుకునే ముందు కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. మామూలుగా వసంత ఋతువులో కోకిల కూస్తేనే ఎంతో మనోహరంగా ఉంటుంది. అటువంటిది వాల్మీకి మహర్షి అనే కోకిల రామాయణం అనే కథని కూస్తూ ఉంటే ఎంత తీయగా ఉంటుందో. మనం కోరుకునే తీపి శరీరానికి హాని చేస్తుంది, ఈ రామాయణం అనే మధుర రసం ఎంత త్రాగినా శరీరానికి ఏ విధమైన అపకారం చెయ్యకుండా ఉపకారమే చేసేటటువంటిది. అందుకే పిబరే రామరసం అన్నారు. ఆ రామకథా సుధా రసాన్ని లోకానికి అందించినటువంటి వాడు, మొట్టమొదటగా సృష్టి చేసినటువంటి వాడు వాల్మీకి భగవానుడైతే, ఈ వాల్మీకి భగవానుడు మనస్సులో రామాయణాన్ని వ్రాయాలి అని సంకల్పం చేయగానే ఈ రామాయణాన్ని ఎలా లోకంలో ప్రచారం చేయాలి అన్న ఆలోచన రాగానే ఆయన పాదాలు పట్టుకున్నారు ఇద్దరు పిల్లలు. అగ్రణీతాం తత్పాదవు మునివేషవు కుశీలవు కుశీలవౌతు ధర్మజ్ఞవు. అసలు చాలా అద్భుతమైన సన్నివేశం. ఏ పరమాత్మ యొక్క గుణగణాలని వాల్మీకి భగవానుడు రామాయణ రూపంగా రాయాలనుకున్నారో ఆ పరమాత్మ యొక్క సంతానమైన లవకుశులు అదే సమయంలో వాల్మీకి పాదారవిందాలను ఇద్దరు ఆశ్రయించారు. ఆయన వీళ్ళని చూశాడు, వీళ్ల ద్వారా రామాయణాన్ని లోకంలో ప్రచారం చేయాలి అని కోరి తన శిష్యులుగా స్వీకరించి రధ్యాసురాజ మార్గేషు, నాయనా ఈ రామాయణాన్ని మీకు ఉపదేశం చేస్తాను, మీరు వీధులలో రాజమార్గములలో చెట్టు గుట్ట పల్లె ఎక్కడ ఉన్నా సరే దీన్ని అందరికీ వినిపించండి, లోకాన్ని పవిత్రం చెయ్యండి అనుగ్రహించారు. ఆ లవకుశల ద్వారా ఈ రామాయణ మహానదీ ప్రవాహము చెట్టు గుట్ట పుట్ట అనకుండా అయోధ్య వరకు ప్రవహించింది. మరొక విచిత్రం, ఈ రామాయణాన్ని లవకుశులు గానం చేస్తూ ఉంటే రామచంద్రమూర్తి స్వయంగా విని కథ చివరికి వచ్చేసరికి సింహాసనం వీడి సభాసదులలో కూర్చుని సత్యం సత్యం పునఃసత్యం, అబ్బాయిలు మీరు పాడిన ఈ రామకథంతా నిజమేను అని తనంత తానుగా జరిగిన దాన్ని అంగీకరించాడు అంటే ఈ రామాయణంలో చిన్న మాట కూడా కల్పితము లేదు. అటువంటి అద్భుతమైనటువంటి రామాయణ మహానది మనకి ఎన్ని రోజులు కొండలుంటాయో, ఎన్ని రోజులు నదులుంటాయో, అన్ని రోజులు రామాయణం అనేటువంటిది లోకంలో చెప్పబడుతున్నంతకాలం రామాయణాన్ని చెప్పిన వాడికి పుణ్యం, విన్నవాడికి అంతకంటే పుణ్యం అండి. ఎంత పుణ్యం! రామాయణం చదివినవాడు బ్రహ్మలోకానికి పోతాడు. మామూలుగా అందరూ బ్రహ్మలోకానికి పోతారు, తపస్సు చేస్తారు, వెళతారు, అక్కడ కొన్నాళ్ళు ఉంటారు, కాదు. బ్రహ్మణ పూజ్యతే సదా. అక్కడికి వెళ్ళిన వాళ్ళకి బ్రహ్మగారు ఎదురు వచ్చి రామాయణం చదివిన వాడికి సాక్షాత్ నమస్కారం చేసి సాష్టాంగ నమస్కారం, అర్ఘ్యపాద్య ఆచమనాలు ఇచ్చి దేవతలు పూజ చేసినట్లుగా పూజ చేస్తాడండి. ఇంకెంతకంటే ఏం కావాలి? వంశంలో ఏ ఒక్కడు రామాయణాన్ని చదివినా ఆ వంశం ఉన్న వాళ్ళు పితృదేవతలందరూ బ్రహ్మచేత పూజలు అందుకునే అంత గొప్పది శ్రీమద్ రామాయణం. ఈ శ్రీమద్ రామాయణం మొట్టమొదటగా తపస్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాంబరం నారదం పరిపప్రక్ష వాల్మీకి మునిపుంగవం. ఈ శ్లోకంతో శ్రీమద్ రామాయణం ప్రారంభమవుతున్నది. అయితే ఈ శ్లోకాన్ని మనం ఎందుకు చెప్పుకోవాలండి? మీరు నేరుగా 16 గుణాలున్నాయి, ఒక్కొక్క గుణం చెప్పేసి ఆ గుణానికి చెప్తే సరిపోతుంది కదా. ఈ శ్లోకము చాలా ఒక మహామంత్రం. మనం 24,000 శ్లోకాలు చదువుకోలేని వాళ్ళకి ఈ ఒక్క శ్లోకం మనం చదువుకున్నట్లయితే, తపస్వాధ్యాయ నిరతం ఇతి శ్లోకస్య వైశ్రుతే తపసాం సిద్ధిమాప్నోతి స్వాధ్యాయస్య చ మానవః. ఈ ఒక్క శ్లోకాన్ని ఏ మానవుడు వింటే ఆ మానవుడు సమస్త విధములైన తపస్సుల సిద్ధిని పొందుతాడు. అంతేకాదు, స్వాధ్యాయస్య చ, వేదం చదవటం, వేదాన్ని అధ్యాపనం చేయటం, ఈ రెండూ చేసినటువంటి పుణ్యాన్ని పొందుతాడు. ఇంతకంటే మనకి సూక్ష్మంలో మోక్షం మరొకటి లేదు. ఇది స్కాంద పురాణం చెప్పింది. ఈ ఒక్క శ్లోకం చాలు మీకు. ఈ ఒక్క శ్లోకాన్ని చదువుకోండి, మీరు వినండి. ఈ ఒక్క శ్లోకం మీ చెవిన పడితే మీకు సమస్త తపస్సుల యొక్క సిద్ధి కరతలామలకమవుతుంది. వాళ్ళ మనం తపస్సు చేయగలమా? వేదాధ్యయనం చేయగలమా? నశించిపోతున్నటువంటి ప్రాణావశిష్టమైనటువంటి వేదం అనేది ఇవాళ ప్రాణవాయువు మీద నడుస్తున్న స్థితిలో ఉంటే ఇటువంటి మహానుభావులు శృంగేరి పీఠాధిపతుల దివ్యాశీస్సులతో ఆ వేద విద్యకి ప్రాణ ప్రతిష్ఠ చేస్తున్నారు. ఒకటో రెండో మూడో ప్రాణాలు సంతరించుకుంది, మిగిలిన ప్రాణములను కూడా 5 ప్రాణములు పంచప్రాణములైతే 5 ఉప ప్రాణములు ఉన్నాయి. మళ్ళీ వేద విద్య 10 ప్రాణములతో స్వామి దశావతార వైభవం వలె విజృంభించాలి అంటే ఇటువంటి పుణ్యాత్ములు, వాళ్ళకి ఎంత పుణ్యం ఉంటే వేద పాఠశాల నడుపుతున్నారు. అసలు శృంగేరి పీఠాధిపతుల శిష్యులు అవ్వటమే వారి జన్మకి ధన్యత. అందరికీ అది సాధ్యం కాదు. ఎందువలనంటే ఋష్యశృంగ మహర్షి సంచరించినటువంటి ప్రదేశమే శృంగగిరి. ఆ శృంగగిరి శృంగేరి అయింది. అటువంటి అద్భుతమైనది ఆ మహర్షి అడుగుపెట్టిన చోట సస్య శ్యామలమైంది. ఆ మహర్షి పూనుకుని యాగం చేయిస్తేనే శ్రీరామచంద్రమూర్తి అవతరించాడు. అటువంటి మహానుభావులు తపస్సు చేసినటువంటి స్థలంలో ఆశ్రమం శారదాపీఠాన్ని స్థాపించినటువంటి మహానుభావులకు శిష్యులై వారి ఆశీస్సులతో వేద పాఠశాల నడుపుతున్నారంటే వారు బ్రహ్మ విద్యని బతికిస్తున్నారు. ఈ బ్రహ్మ విద్యని బతికించగలిగిన శక్తి ఏ పరంబ్రహ్మ శ్రీహరి రూపంగా అవతరించి సోమకాసురుడనే రాక్షసులు వేద విద్యని అపహరిస్తే హయగ్రీవ రూపాన్ని ధరించి మహామత్స్య రూపాన్ని ధరించి వేద విద్యను అందించాడో ఆ శ్రీహరి గారికి సాధ్యమైంది. అది మాటలకు అందనిది. కొన్ని మాటలతో చెప్పగలం, గొప్పతనం కానివ్వండి, ఆనందం కానివ్వండి, కొన్ని మాటకి అందదు. పోనీ మనస్సుతో ఊహించగలరా? మనస్సుతో నేను ఊహించగలను, కానీ మీకు మాటలు అందే చెప్పలేను. కొన్ని శక్తులు మనస్సుకు కూడా అందవండి. కృతయుగంలో నలుడు అని ఒక మహారాజు గారు ఉండేవారు. కృతయుగం పక్కనే త్రేతాయుగం, ఇటు అటు కలుపుకుంటూ ఉండాలి మనం యుగాలని, ముందు వెనుకలంటారు. ఆ కృతయుగంలో ఉన్న నలమహారాజు గారు రాజ్యాన్ని పాలిస్తూ ఉంటే ఆ రాజ్యంలో ప్రవేశించటానికి అధర్మం ఒంటికాల మీద తపస్సు చేసిందిట, ఎలా ఈయన రాజ్యంలో నేను ప్రవేశించాలి అని. అటువంటి మహానుభావుడైన నలుడు విహారానికి వచ్చి ఆ విహారంలో తన సరోవరంలో ఒక హంస ఉంటే హంసని పట్టుకున్నాడు చేత్తో. ఆ హంస చాలా విచిత్రంగా ఉంది. తెల్లని హంస, ఎర్రని ముక్కు, రెక్కలు బంగారుమయంగా ఉన్నాయి. ఏమిటి విచిత్రం అనుకు ఆయన చేతిలోకి తీసుకున్నాడు. పాపం హంస గిలగిలగిలలాడింది, బ్రతిమలాడింది, ఎంతగానో బ్రతిమలాడింది. ఆయన చంద్రవంశం వాడు, చంద్రుడు చల్లని వాడే కానీ కష్టపెట్టేవాడు కాడు. అభయమీ వయ్య ఓ తుహినంశువంశ. ఏమయ్యా, నీవు చంద్రవంశంలో పుట్టావు, నీకేమిటి బంగారానికి కొదవా? నా రెక్కల మీద ఉన్న బంగారం కోసం భ్రమించేవాడివి కాదు, నన్ను విడిచిపెట్టమని. ఆయన దాని మాటలన్నీ విని అప్పటి వాళ్ళకి పక్షి భాష కూడా తెలుసు. ఇవాళ మనకి మన భాషే సరిగ్గా అర్థం కావటంలా. ఆ భాషని అర్థం చేసుకుని దాన్ని విడిచిపెట్టాడు. విడిచిపెడితే ఆ హంస పొందిన ఆనందం ఎలా ఉంటుంది అన్నదాన్ని శ్రీకర్షుడు వాక్కు కందరా అనే ఆనందాన్ని అనుభవించింది అంటే మన తెలుగు కవి ఇంకొక మెట్టు పైకి ఎదిగి ముక్తి పొందిన జీవుడికి ఆనందం ఎలా ఉంటుంది అంటే వాడు మనస్సుతో కూడా ఊహించలేని ఆనందం. మనకి మనుష్యానందం, గంధర్వానందం, బ్రహ్మానందం స్థాయిలు పెరుగుతూ వెళతాయి. ఉపనిషత్తులోకి వెళ్ళి మనం తొంగి చూస్తే అలాంటి ఆనందాన్ని అనుభవించినప్పుడు అట్లు పురుషోత్తముండైన అతని వలన ముక్తి కాంచిన ఆ ద్విజముఖ్యుడలమి దందమునకును వాక్కున కందరాని అధికతరమైన ఆనందమనుభవించే. మాటలతో చెప్పలేనిది కాదండి, మనస్సు కూడా ఊహించలేనంత ఆనందం పొందుతాడు. ఇది ఎవరి లక్షణము? ముక్తి పొందిన జీవుని యొక్క లక్షణం. అట్లా శ్రీహరిరావు గారు చేసే సేవ అసలుకి ఆ పీఠాధిపతులు అంటే వారికి, మనకి లోకాల్లో గురువు గారికి వస్తే గుళ్ళో దండం పెట్టాలి కనుక నమస్కారం చేస్తున్నారు, కానీ గురు సాక్షాత్ పరబ్రహ్మ వారికి. ఇక్కడ ఇప్పుడు మనమందరం చూసాం గురువు గారికి చదవగానే సాష్టాంగ నమస్కారం చేశారు, దేవాలయంలో నమస్కారం చేశారు. అంటే స్వామి, మనకి స్వామిని చూపించేవాడు ఎవరో వారిని మనం విస్మరించకూడదు. ఇదిగో స్వామి అని చూపించేవాడు గురువు. అందుకనే ఆ గురు శిష్య సంప్రదాయంతో ఈ శ్రీమద్ రామాయణం ప్రారంభమవుతున్నది. తపస్వాధ్యాయ నిరతం. వాల్మీకి రెండు విశేషణాలు చెప్పే గురువు గారికి ఇంకొక విశేషణం వేశారు. చెప్పేవాడికి చెముడు, వినేవాడికి వినిమయం అని లోకంలో ఓ సామెత పుట్టింది. అట్లా ఉండకూడదు. ఎవరు చెప్పగలరో వాళ్ళ దగ్గర వెళ్ళి మన సందేహాన్ని వెలిబుచ్చితే, వాళ్ళు స్పష్టంగా చెబితే, చెప్పేటప్పుడు శిష్యుడు జాగ్రత్తగా వింటే ఆ చెప్పిందంతా శిష్యుడి బుద్ధిలో చేరుతుంది. అందుకని ఈయన పరమకారుణికుడు. కారుణికుడు, పరమకారుణికుడు అని రెండు రకాల వాళ్ళు ఉంటారు. శిష్యుడు వెళ్ళి నమస్కారం చేసి ఒక ఏడాది శుశ్రూష చేస్తే ఏడాది పాటు పాపం నా పంచన పడి ఉన్నాడు, వీడికి ఏదైనా మంచి మాటలు చెప్పాలనిపించి చెప్పటం కారుణికుల లక్షణం. వాడిని గురించి ఏమీ ఆశించకుండా మనమే వెళ్ళి, అయ్యో మా గురువుగారు నాకు చెప్పిన విషయాన్ని నేను లోకానికి అందించకపోతే ఎలా అన్న పరితపనతో ఎవరైతే లోకంలో ప్రచారం చేస్తారో వాళ్ళు పరమకారుణికులు. అలాంటి పరమకారుణికుడు అయినటువంటి నారద మహర్షి వాల్మీకి మహర్షి ఆశ్రమానికి స్వయంగా వచ్చాడు. తపస్వాధ్యాయ నిరతం. తపస్సు, స్వాధ్యాయము ఈ రెండిటి యందు ఆరితేరినటువంటి వాడు బ్రహ్మ మానసపుత్రుడు నారదుడు. మనకి మహర్షులందరూ ఆయన బ్రహ్మ నుండి వచ్చిన వాళ్లే. అయితే బ్రహ్మ ఒడిలో నుంచి ఒకళ్ళు, బొటనవేళ్ళలో నుంచి ఒకళ్ళు, కళ్ళల్లో నుంచి ఒకళ్ళు, మనస్సు నుంచి ఒకళ్ళు, ఊరువుల నుండి ఒకళ్ళు పుట్టారు. ఈ బ్రహ్మ మానస పుత్రులలో నారద మహర్షికి దేవర్షి అనే పేరు. ఈయన ఏం చేస్తూ ఉంటాడు, ఆయన పేరు నారద అని పెట్టాడు బ్రహ్మగారు, మంచి పేరు పెట్టాడు. నారద అన్న పేరుకి అర్థమేమిటి? నారదో నాశయన్నేతి నృణామ జ్ఞానజం తమః. ఎప్పుడు నారాయణ 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 అంటూ వస్తుంటాడు ఆయన. ఆ నారాయణ ఓ నమశివాయ రెండు కలిపితేనే రామనామం అయింది. నారాయణలో రెండో అక్షరం, నమశివాయలో నమ రెండో అక్షరం, రా మ. కనుక ఒక్క రామనామం మనం చేస్తే అటు పరమేశ్వరుణ్ణి ఇటు నారాయణమూర్తిని ఆశ్రయించిన గొప్ప ఫలితం వస్తుంది. అందుకనే దాశరథి శతకంలో రామభక్తి సామ్రాజ్యాధినేత అయినాడు రామదాసు గారు. దీనిని బాగా ఆస్వాదించి రామభక్తాగ్రేసురుడైనాడు హనుమ. తపస్సునందు స్వాధ్యాయమునందు ఆరితేరినటువంటి వాడు నారద మహర్షి. వాగ్విదాంవరం. రెండవది, బాగా మాట్లాడే వాళ్లల్లో చాలా గొప్పవాడు. వాక్, వాక్కు అంటే మాటే కదా అనుకుంటాం మనం. మాటలు అందరం మాట్లాడతాం, చిలుకలు పలుకుతాయి, కోకిలలు కూస్తాయి, కానీ వాక్ అన్న పదానికి మనం మాట్లాడుకునేటటువంటి మామూలు మాటలు మాత్రమే కాదు. వాక్కు అన్నటువంటి పదానికి వేదము అనేటటువంటి అర్థాన్ని చెప్పారు. ఆ వేదాన్ని, వేదాలు ఎన్ని రకాలు ఉన్నాయి మనకి? నాలుగు వేదాలు ఉన్నాయి. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదం. వెబ్బే అథర్వణ వేదం చదవకూడదండి, దాన్ని పక్కన పెట్టేసేయాలి అని అథర్వణ వేదాన్ని పక్కన నెడుతున్నారు. కానీ ఏ అధర్వణ వేదం చదవకూడదు, వేదములు త్రయి అనే పేరుతో పిలువబడుతున్నాయి, మూడు వేదములే మనకి పరమ ప్రమాణం అనుకుంటున్నాము, ఆ అధర్వణ వేదమే ఈనాటి భౌతిక సైన్స్కి ఎంతగానో ఉపయోగపడుతుంది. విమానాలు తయారు చేసే విధానం అధర్వణ వేదంలో ఉంది. ఈనాడు వాస్తుకర్మ విధానం ఆ అధర్వణ వేదంలో ఉంది. ఆ అధర్వణ వేదంలో మానవుడు ఎన్ని రోజులు గడిచినా వయస్సులో ఉండేటట్టు ఉండే మంత్రాలు ఉన్నాయి. అద్భుతమైనటువంటిది, అంటే శ్రీహరిరావు గారి ముందు ఆవిష్కరిస్తే అది 10 మందికి ఉపయోగిస్తుందని చెప్తున్నాను. అధర్వణ వేదంలో క్రిమినాశన సూక్తము అని 2 సూక్తాలున్నాయి. మీరు వాటిని కొంచెం మన వేద విద్యార్థుల చేత రోజు పారాయణ చేయిస్తే నాకు తెలిసి 99% క్యాన్సర్ నివారణ అవుతుంది. క్యాన్సర్ కూడా ఒక క్రిమి కనుక ఆ క్రిమినాశనం కావాలి అంటే ఆ వేదమంత్ర పఠనం చాలా అవసరం. అది క్రిమినాశన సూక్తం అనే పేరుతోనే ఉంది. నేను ఒకసారి కొంచెం వ్యవధి చూసుకుని వాటిని మీకు అందిస్తాను, లేకపోతే మీ భాండాగారంలో ఉంటుంది. విద్యారణ్య వారు భాష్యం రాశారు దానికి, చాలా అద్భుతమైనటువంటి సూక్తం. దాన్ని గురుముఖత నేర్పించి ఈ వాతావరణంలో మనం కనుక దాన్ని పఠింపచేస్తే ఈ శబ్ద తరంగాలు వ్యాపించినంత లెక్క ఆ క్యాన్సర్ బాధ నుండి ఉన్నటువంటి ప్రజలు రక్షింపబడతారు. మా కశ్చిత్ దుఃఖభగ్భవేత్. ఎవ్వడూ బాధపడకూడదన్న ఉపనిషద్ వాణిని మనం కొంత చేసిన వాళ్ళం అవుతాం కనుక అది చాలా గొప్ప సూక్తం. అంటే నాకు ఎలా తెలిసింది అంటే సంస్కృతం ఎంఏలో ఒకప్పుడు అది పాఠ్యభాగంగా ఉంది. దానిలో ఒక మహర్షి చెప్తాడు, నేను ఈ చెట్టులో ఉన్నటువంటి పురుగులను, చెట్టు ఆకుల మధ్యలో ఉన్నవి, కొమ్మల మధ్యలో ఉన్నవి, రెమ్మల మధ్యలో ఉన్నవి అత్రివత్ జమదగ్నివత్ అట్లా నాశనం చేస్తున్నాను అని చదువుతూ ఒక చీడ పట్టిన చెట్టు దగ్గరికి వెళితే ఆ చీడ పోతున్నది. ఇటువంటి ఈ సూక్తంతో కనుక జపం చేసి తీర్థం ఇస్తే క్యాన్సర్ కూడా నిస్సందేహంగా పోతుంది. కనుక అటువంటి అద్భుతమైనటువంటి వేదములు చదివిన వాడు. ఆ 4 వేదాలు పంచమ వేదంగా పిలువబడే ఇతిహాసం పురాణం నేర్చుకున్నటువంటి వాడు. అంత మాత్రమే కాదు, ఇంకా చాలా విద్యలున్నాయి. మనం మాట్లాడితే ఇదో బ్రహ్మ విద్య అంటాం, అసలు బ్రహ్మ విద్య మనకు అర్థమైతే కదా, అర్థం కాని దాన్ని చాలా తేలికైన దాన్ని ఈ పనే ఇదేం బ్రహ్మ విద్య అండి నేను చేస్తానంటాం. నిజంగా బ్రహ్మ విద్య మనకు అర్థమైతే అసలు మనం ఇక్కడ ఉండవు, అందరం బ్రహ్మలోకంలో కూర్చుని ఉంటాం ఆ చిదానంద స్వరూపుణ్ణి దర్శిస్తూ. పితృవిద్య, రాశి విద్య, దైవత విద్య, వాకోవాక్య విద్య, ఏకాయన విద్య, బ్రహ్మ విద్య, దేవ విద్య, భూత విద్య, క్షత్ర విద్య, నక్షత్ర విద్య, సర్వదేవ విద్య, ఇన్ని విద్యలలో ఆరి తేరిన వాడెవరు అంటే నారద మహర్షి. వాక్ విదాం వరం, వాక్ అంటే ఇన్ని విద్యలను గ్రహించమన్నది వ్యాఖ్యానం. ఈ ఇన్ని విద్యలలో ఆరితేరిన వాళ్ళు మరీచి, భృగు, అంగిరసుడు మొదలైన మహర్షులుంటే వాళ్లల్లో వరం శ్రేష్ఠుడైన వాడెవరు అంటే వాడు నారద మహర్షి. అటువంటి నారద మహర్షి తపస్సు స్వాధ్యాయమునందు నిరతం, ఇంకా అది తప్ప మరొక ప్రపంచం లేదు. తపస్సు అంటే ఏంటి, తపస్సు వల్ల మనకి లాభం ఏంటి, కొన్నాళ్ళు కూర్చుని తపస్సు చేస్తాం, ఈ ప్రపంచం యొక్క ఆలోచనలు కనీసం ఆ నియమంలో మానేస్తాం. ఇక్కడ పూజలు జరుపుతుంటారు, కార్తీక మాసం అభిషేకాలు చేస్తూ ఉంటారు, ఆ నెల రోజులు నియమంలో ఉంటారు. కనీసం ఆ నెల రోజులైనా మన మనస్సు కార్తీక మాసంలో ఉన్నావు, నక్తాలు ఉంటున్నావు, రాత్రి భోజనం చేయాలి, శివాలయానికి వెళ్ళాలి, స్వామిని దర్శించాలి అని పదే 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 కార్తీకం శివుడు అనుకుంటూ ఉంటాం. ఇదే ఒక వ్రతం. ఈ వ్రతం వల్ల మనకి పుణ్యం వస్తుంది, పాపం పోతుంది. తపసా కల్మషంహంతి, తపస్సు చేస్తే పాపం పోతుంది. విద్యయా జ్ఞానమశ్నుతే, ఎప్పుడైతే తపస్సు చేసి మనం పాపం పోతుందో వేద విద్య మన అనుగ్రహిస్తుంది, అప్పుడు మనకి జ్ఞానం అంకురిస్తుంది. ఆ జ్ఞానం అంకురిస్తే, జ్ఞానము అగ్నివలే ప్రకాశిస్తే, మనం మసిబొగ్గుల వంటి వాళ్ళని మళ్ళీ దివ్య తేజస్ సంపన్నులు చేస్తే పరమాత్మ యొక్క రూపం మనకి తెలుస్తుంది. ఈ జీవుడు అప్పుడు పరమాత్మ స్వరూపాన్ని పొందితే సారూప్య ముక్తిని పొందుతాడు. సారూప్యం, సాలోక్యం, సామీప్యం, సాయుజ్యం, అందరూ పొందలేనిది సాయుజ్యం, కొందరు పొందగలిగేది సారూప్యం. అందుకనే పెద్దలు ఏం చెప్తున్నారు అంటే మంచి రూపాన్ని భావన చేయండి. విగ్రహారాధన అవసరమా అంటే అవసరమే. ఒక స్థాయి వాళ్ళకి విగ్రహారాధన అవసరం, జ్ఞానులకు విగ్రహారాధన అవసరం లేదు. శంకర భగవత్పాదులు ఎన్నో స్తోత్రాలు రాశారు, అన్ని స్తోత్రాలు ఒక ఎత్తు అయితే కంచి పరమాచార్యుల వారు షట్పది స్తోత్రాన్ని మననం చేస్తూ ప్రతి వాళ్ళని చేయమని చెప్పారు. అటువంటి శంకర భగవత్పాదులు రచించినటువంటి షట్పది స్తోత్రం ఒక ఎత్తు ఇదే. శ్రీమత్పయోనిధి నికేతన చక్రపాణే, ఖచ్చితంగా ఆ రోజులకి స్వామివారి జయంతి రాబోతున్నది అని లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబోని సగుణోపాసన. కేవలం అంత మాత్రమే కాదు, కనకధారని కురిపించిన వారు, అమ్మవారిని ఉపాసించినటువంటి వారు శంకర భగవత్పాదులు. కనుక ఆ శంకర భగవత్పాదులకు రామాయణం అంటే ఏమిటో తెలుస్తుంది. రామనామ వైభవాన్ని చాటిన వాడెవడు? శంకరుడే. విష్ణుతత్వాన్ని లోకంలో సులభోపాయంగా చెప్పిన దంపతులు ఆది దంపతులు పార్వతీ పరమేశ్వరు. పరమేశ్వర తత్వాన్ని చెప్పినటువంటి వాడు శ్రీకృష్ణ పరమాత్మ. హరివంశంలో ఈ పరమేశ్వర వైభవాన్ని ఎంతగానో వర్ణించారు. కానీ లోకము ఇదే ప్రచారం చేస్తున్నది, నాణ్యానికి ఒకవైపే చూస్తున్నది, రెండవ వైపు చూడటం లేదు. రామనామం విష్ణు సహస్రనామం అంతా చదవలేని వాళ్ళకి సులభోపాయం ఏమిటని అమ్మవారు అడిగింది. కేనోపాయం అడుగునా అని నేను ఉపాయం చెప్తున్నానన్నాడు. శ్రీరామ రామ రమేతి రమే రామే మనోరమే, సహస్రనామ తత్తుల్యం రమనామ వరాననే అని 1000 నామాలు పలుకకుండా ఒక్క రామనామం చదువమని శంకరుడు అమ్మవారికి ఉపదేశం చేస్తే, అట్లాగే లక్ష్మీ సహస్రం చేయలేని వాళ్ళ పరిస్థితి ఏమిటి అని అడిగితే లక్ష్మీ అష్టోత్తరాన్ని ఉపదేశం చేస్తే శంకరుడు ఆ శంకరుడు ఏ రామనామం గొప్పదని చెప్పాడో ఆ రాముడు ప్రధానంగా నడిచిన రామాయణాన్ని నారద మహర్షి వాల్మీకి మహర్షికి చెప్పేటప్పుడు, నారద మహర్షికి తపస్సు స్వాధ్యాయమునందు లగ్నమైన మనస్సు కలిగినవాడు, వగ్విదంవరం ఈ వేదాది విద్యలన్నీ నేర్చినటువంటి వాళ్లల్లో అగ్రేసరుడైనటువంటి వాడు నారదుడు అని గురువుగారికి ఉండవలసినటువంటి లక్షణాలను ముందుగా చెప్పారు. నారం దదాతీతి నారద. నారం అంటే ఏమిటి? జ్ఞానం. నరం సద్గతిం ప్రాపయతీతి నరః. నరుడంటే ఎవరు? జీవుణ్ణి ఒక మంచి మార్గానికి ఎవరు మళ్ళిస్తే వాడు నరుడు. ఆ నరుని నారము అంటే జ్ఞానం. నారం అయనం యశసః నారాయణః, జ్ఞానము చేత తెలియదగిన పరంబ్రహ్మ నారాయణుడు అని శంకర భగవత్పాదులు భాష్యం మొదట్లో నారాయణ పరబ్రహ్మ అక్కడ నుండే సృష్టి ప్రారంభమైంది అని చెప్పారు. అటువంటి బ్రహ్మనిష్యుడైనటువంటి వాడు ముని పొంగవుడు. ముని అంటే ఎవరు? మననం చేసేటటువంటి వాడు ముని. ఎవరు మననశీలో వాడు ముని. ఆ మునులలో కూడా శ్రేష్టమైనటువంటి వాడు వచ్చాడు, వస్తే ఈ నెల తపస్వి వాల్మీకి చెప్పాడు. అప్పటి వరకు తపస్సు చేశాడు ఆయన. అయితే లోకంలో ఒక బోయవాడని, బోయవాడు తపస్సు చేసి వాల్మీకి అయినాడని కథలు ఉన్నాయి. ప్రచేతస వంశంలో పుట్టినటువంటి వాడు. ఈ ప్రచేతసుల యొక్క ఉత్పత్తిని శ్రీమద్ భాగవతం చెప్పింది. తపస్సు చేసి వాళ్ళు ప్రచేతసులని పేరు పొందారు. ఆ వంశానికిలో చెందినటువంటి వాడు భృగునందనుడు, భార్గవుడు. తపస్సు కూర్చుంటే ఆయన శరీరం అంతా పుట్టలు పోస్తే ఆ పుట్టలను వరుణదేవుడు ఎడతెరిపి లేకుండా వర్షధారలు కురిపించి కరిగిస్తే అప్పుడు వాల్మీకి మహర్షి దర్శనం లోకానికి అయింది. అటువంటి వాల్మీకి మహర్షిని తపస్వి అన్నాడు. ఎందుకంటే మనం ఏదైనా ఒక దాన్ని సాధించాలి అంటే ఏకాగ్రత ముఖ్యము. ఆ ఏకాగ్ర సంపన్నుడైనటువంటి ఈ వాల్మీకి మహర్షి ఆశ్రమానికి నారద మహర్షి వచ్చాడు. అంటే ఇప్పుడు వాల్మీకి రామాయణాన్ని ఉపదేశం చేసే అర్హత లభించింది అని గుర్తించి ఆ దేవర్షి వస్తే ఈయన అడిగాడు, నమస్కారం చేశాడు, ఆతిథ్యం ఇచ్చాడు, కూర్చోబెట్టాడు. కూర్చున్న తరువాత ఆ గురువుగారి కంటే కొంచెం క్రిందగా స్థిమితంగా కూర్చున్నాడు వాల్మీకి మహర్షి. కూర్చుని ప్రశ్న వేశాడు. చాలామంది అడుగుతూ ఉంటారు, రామాయణం మొట్టమొదట జరిగిందా, రాముడు వారి కథ అయిపోయిన తర్వాత జరిగిందా, ఎప్పుడు జరిగింది, ఏమిటి అని. ఆ కూర్చున్నటువంటి వాల్మీకి దగ్గర వాల్మీకి ప్రశ్న వేయటం మొదలుపెట్టాడు నారద మహర్షిని. విచిత్రం ఏమిటంటే అరణ్యవాసం చేసేటప్పుడు సీతారామ లక్ష్మణులు వాల్మీకి ఆశ్రమానికి వెళ్ళి వాల్మీకి మహర్షి ఆతిథ్యాన్ని కూడా స్వీకరించారు. కనుక రాముడంటే ఏమిటో వాల్మీకి తెలిసిన తాను బ్రహ్మ ప్రమాదములకు లోను కాకుండా ఉండటం కోసంగా గురుముఖత తాను విని లోకానికి ప్రపంచనం చెయ్యాలి అనేటటువంటి సత్ సంకల్పంతో వాల్మీకి మహర్షి అడిగితే, ఈ వాల్మీకి మహర్షి అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెబితే అది శ్రీమద్ రామాయణం అయింది. గురు ఎలాంటి వాడు కావాలి? ఋశబ్దస్త్వంధకార స్యాత్ ఋశబ్దస్తన్నివారక అంధకార నిరోధత్వాత్ గురురిత్యభిధీయతే. మనలో ఉన్నటువంటి చీకటిని, అజ్ఞానమనే చీకటిని జ్ఞానమనేటువంటి కాటుకతో తొలగించి విజ్ఞానమనే వెలుగుని ఎవరు అనుగ్రహిస్తే అతను గురువు అనే శబ్దానికి అర్హుడవుతాడు. ఇవాళ ఈ గురువు అనే పదానికి అర్హుడైనటువంటి వాడు నారదుడు, శిష్యుడనే పదానికి అర్హతని పొందినవాడు వాల్మీకి మహర్షి. తపస్వాధ్యాయ నిరతం, తకారంతో ప్రారంభం చేశారు కావ్యాన్ని. తత్సవితుర్వరేణ్యం, తకారంతో గాయత్రి మంత్రం ప్రారంభం. కనుక తకారంతో ప్రారంభం చేసి, ఈ తకారంతో ప్రారంభం చేయటం ఎందుకని, వెనకటి వాళ్ళు ఒక పేరు పెట్టినా ఒక కార్యక్రమం చేసినా దాంట్లో ఎంతో అంతరార్థం ఉండేది. ఇవాళ పెద్దలు నడక్కుండా ఎవరికి వాళ్లే పిల్లలకి పేర్లు పెట్టుకోవడానికి నిర్ణయించుకుని పుస్తకాలు కొనుక్కొని పేరు వెరైటీగా ఉండాలి, అర్థంతో పని లేదు వాళ్ళకి అనేటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆ నిర్ణయాల వలన అర్థం పక్కన పోతున్నది, అనర్థం ఎక్కువ వచ్చి పడుతున్నది. తకార సౌఖ్యదాయక, త అనేటువంటి అక్షరం జలభూతమైనటువంటిది. త అనే అక్షరానికి బృహస్పతి దేవత కనుక బృహస్పతి దేవగురువు ఈ బ్రహ్మ విద్యకు సంబంధించిన వాటిని బాగా చక్కగా బుద్ధి ప్రసరించి చెప్పించేటటువంటి వాడు కనుక తకారంతో ప్రారంభం చేశాడు. ఈ తకారంతో ప్రారంభించిన రామాయణం అటు చెప్పే వక్తకి సౌఖ్యాన్ని కలిగిస్తుంది, ఇటు వినే శ్రోతలకి సౌఖ్యాన్ని కలిగిస్తుంది. చెప్పేవాడు వినేవాడు సుఖపడాలి అనేటటువంటి ఆంతర్యంతో వీళ్ళు ఈ తపస్వాధ్యాయ నిరతం అని ప్రారంభం చేశారు. ఇక ఆయన ప్రశ్న వేశాడు, కోన్వస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కశ్య వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః చారిత్రేణ చ కోయుక్తః సర్వభూతేషు కోహితః విద్వాన్ కః కః సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శనః ఆత్మవాన్ కః జితక్రోధః. ఎంత బాగా అడగటం మొదలుపెట్టాడో చూడండి. అడగటంలో కూడా ఇప్పుడున్నాడా ఇటువంటి వాడు, తన ఆశ్రమానికి వచ్చాడు, తాను చూశాడు, ఆతిథ్యమిచ్చాడు, అయినా ఈయన మనస్సులో కొన్ని సందేహాలు బాధిస్తున్నాయి. ఈ సందేహ నివృత్తి కోసంగా మహర్షిని అడిగితే ఆయన చెప్పటం మొదలుపెట్టాడు. ఎన్ని గుణాలు? 16 గుణాలున్నాయి. 16 గుణాలు ఉన్న నరుణ్ణి గురించి చెప్పమన్నాడు. అంటే మానవుడు ఏ గుణాలతో మసలుకుంటే మాధవుడవుతాడు. కనీసం 16లో 6 పోయి 1 ఉన్నా మనం కూడా ఈ యుగంలో మానవులు అనిపించుకుంటాం. మానవులు, దానవులు, దేవతలు 3 జాతులు. అంటే చెప్పినటువంటి ధర్మాన్ని కొంతవరకు ఆలోచించి ఆచరించేవాడు మానవుడు. పరులను హింసించకుండా తన సౌఖ్యాన్ని తాను చూసుకునేవాడు మానవుడు. పరులకు ఉపకారం చేసేవాడు దేవతలు, పరులను బాధించేవాడు రాక్షసులు. ఈ 3 మనలోనే ఉన్నాయి. మనస్సు మార్పు చెందుతూ ఉంటుంది. ఒక్కొక్కప్పుడు క్రౌర్యంతో నిండుతుంది, ఒక్కొక్కప్పుడు ప్రేమతో నిండుతుంది, ఒక్కొక్కప్పుడు దైన్యంతో నిండుతుంది. వీటికి అన్నిటికీ అతీతంగా ఉండాలి. ఎవరి వద్ద ప్రేమని ప్రదర్శించాలి, ఎవరి వద్ద దైన్యాన్ని ప్రదర్శించాలి, ఎవరి విషయంలో పరితృప్తిని పొందాలి, ఈ 3 అంశాలలో మనము అనవసరమైన వాటి యందేమో ఆశ ఎక్కువ, అవసరమైన వాని యందు నిస్పృహ, ఇతరులను బాధించటంలో అత్యంత ఉత్సాహం. ఇటువంటి గుణాలను స్వామి మరి ఏర్పాటు చేసినందువల్ల వాటిని మనం వరిస్తున్నాం. అవి వచ్చి మీద పడుతున్నాయి, వద్దన్నా సరే మనం వద్దుపో అనలేకపోతున్నాం. మనలో ఉన్న బలహీనత వలన ఈ ప్రశ్నలు 16 గుణాలు అడిగాడు. కశ్చైక ప్రియదర్శన, ఎంతసేపు చూసినా, ఎన్ని రోజులు చూసినా ఇంకా చూడాలి 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 అని, చూస్తే రాముణ్ణే చూడాలి. అనేంత దివ్య సుందర విగ్రహుడు రామచంద్రమూర్తి, ఎంతటి అందగాడు అంటే, ఈ బాహ్యమైనటువంటి ఏ విధమైన లౌల్యములు లేకుండా తపస్సు చేసి సిద్ధి పొందిన మునులకు కూడా వ్యామోహాన్ని కలిగించే అంత అందగాడు. అందుకని ఏక ప్రియదర్శన, ఈ ప్రియదర్శనత్వం ఎప్పుడొస్తుంది? ద్యుతిమాన్ కో అనసూయక, మనమందరం ఒక్కటి నేర్చుకుందాం. అనసూయ అత్రి మహర్షి యొక్క భార్య అనసూయ, ఆవిడ దత్తాత్రేయుడికి జన్మనిచ్చింది. ఎంత గొప్ప తల్లి! ఆ అనసూయ అనే గుణం ఎలా ఉంటుంది అంటే, ఇదిగో ఇలా ఉంటుంది అని చూపించడం కోసంగా, అత్రి అంటే త్రిగుణములు లేనివాడు, ఆయనకి సత్వము లేదు, రజస్సు లేదు, తమస్సు అసలు లేదు, శుద్ధ సత్వస్వరూపుడు. అటువంటి వానికి ఎక్కడ అసూయ ఉండదో అక్కడ భగవంతుడు ఉంటాడు. కనుక ఆ త్రిగుణాతీతుడైన మహర్షికి, అసూయ లేని ఈ స్త్రీశక్తికి స్వామి తనంత తానుగా దత్తుడైనాడు. కనుక అత్రి మహర్షి సంతానంగా లోకంలో ప్రకటితమైనందువల్ల ఆత్రేయుడు, ఆత్రేయస గోత్రం కూడా ఉంది, అద్భుతమైన గోత్రం, తనంత తాను ఇచ్చుకున్నాడు కనుక దత్తుడు, దత్త ఆత్రేయుడు, మహానుభావుడు, సమస్త విధములైన రోగాలను పోగొట్టగలిగినవాడు ఈ యుగంలో. దత్తాత్రేయ ఉపాసన అసామాన్యమైన ఉపాసన. గురుచరిత్ర వారం రోజులు చదువుకుంటే ఎలాంటి కష్టాలు తొలగిపోతాయి. శ్రీపాద వల్లభులు పిఠాపురంలో అద్భుతమైనటువంటి సంస్థానం. వారి చుట్టూ 4 కుక్కలు ఉంటాయి, ధర్మాలు, 4 వేదాలు ప్రతీకగా. అంటే నీవు వేదాన్ని విశ్వసించు, ధర్మాన్ని విశ్వసించు, విశ్వాసానికి మారు రూపం కుక్క కనుక ఆ రూపంగా మనకు అక్కడ వేదాలు దర్శనమిస్తున్నాయి. అలాంటిది ఈ అనసూయ అనేది మనం ఒక్కటి నేర్చుకున్న కనీసం 16 గుణాల్లో. ఈ యుగంలో మానవులు అనిపించుకుంటాము, దానవులు అనిపించుకోము. కశ్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే జితక్రోధ, కోపాన్ని గెలిచినవాడెవడు? ఒకవేళ కోపం వస్తే, ఎవడికి కోపము వస్తే దేవతలు కూడా భయపడతారు. ఏతదిచ్ఛామ్యహం శ్రోతుం, ఈ గుణాలు ఉన్నవాణ్ణి వినాలని అనుకుంటున్నాను. మహర్షే త్వం సమర్థోసి, నీవు 3 లోకాలు తిరిగి వచ్చావు, ఈ 3 లోకాల్లో ఉన్న వాళ్ళందరినీ చూసావు కనుక నీకు తెలుసు. ఇలాంటి వాడిని గురించి నాకు సమాధానం చెప్పు. నాకు చాలా ఉత్సుకతగా ఉంది, చెప్పగలిగిన సమర్థుడివి నీవే అని ప్రశ్న వేశాడు. ప్రశ్న వేస్తే, మంచి ప్రశ్న వేసినప్పుడు అభినందించటం ఉత్తమ గురువు లక్షణం. ఇప్పుడు అందరూ ఏం చెప్తున్నారు, అబ్బో నువ్వు వేసిన ప్రశ్న చాలా పెద్దది, దీనికి 5 సమాధానం చెప్పాలి, ఇప్పుడు కుదరదు అంటున్నాడు. 5 వద్దు, 5 నిమిషాలలో ఒక సూత్రం చెప్పు నువ్వు. మనం పుస్తకం, ఇంత పెద్ద పుస్తకం ఉంటున్నది, ఇంత పెద్ద పుస్తకం చదవం, పుస్తకం తీసి విషయ సూచిక చదువుకుంటాం. ఆ విషయ సూచిక ద్వారా లోపల మనకి ఏ విషయం నచ్చితే ఆ విషయాన్ని విస్తృతంగా మనం అధ్యయనం చేస్తున్నాం. అట్లా నీవు సంగ్రహంగా చెప్పు. అందుకే సూత్రాలు మొట్టమొదట ఏర్పడవి బ్రహ్మసూత్రాలు. ఎంత ఉన్నాయండి చిన్న చిన్న సూత్రాలు అవి. అధాతో బ్రహ్మ జిజ్ఞాస, మొట్టమొదట కర్మ జిజ్ఞాస వచ్చింది, తర్వాత బ్రహ్మ జిజ్ఞాస వచ్చింది. పూర్వమీమాంస, ఉత్తరమీమాంస. ఆ ఉత్తరమీమాంసలో అధాతో బ్రహ్మ జిజ్ఞాస 8 అక్షరాలు. 8 అక్షరాలకి ద్వైతం, అద్వైతం, విశిష్టాద్వైతం ఎన్ని పుటల వ్యాఖ్యానమో రాసింది. అక్కడ బ్రహ్మణో జిజ్ఞాస బ్రహ్మ జిజ్ఞాస అని విగ్రహవాక్యం చెప్పి, బ్రహ్మణ అన్న విభక్తి షష్ఠీ విభక్తి కనుక ఇక్కడ షష్ఠీ విభక్తికి 101 101 అర్థాలు చెప్పి బ్రహ్మ దగ్గరికి వెళ్ళమన్నారు. అసలు అధ అంటే ఏమిటి, అతహ అంటే ఏమిటి, బ్రహ్మ అంటే ఏమిటి, జిజ్ఞాస అంటే ఏమిటి, దీనికి ఎంత చెప్పాలో అంత. అట్లా నువ్వు కూడా ఒక మంత్రం, ఒక సూత్రప్రాయంగా చెప్పు. ఆయన అడిగితే ఆయన అన్నాడు, నీవు ఎక్కడా ఎవరిలో ఉండని గుణాలు ఇవి. భగవో దుర్లభాశ్చైవ ఏ త్వయా కీర్తిదా గుణా మునే వక్ష్యామ్యహం బుద్ధ్వా తైర్యుక్త శ్రూయతాం నరః. ఇటువంటి దుర్లభములైన గుణాలు ఒకటి రెండు కాదు, 16 గుణాలు అడిగాం. సూర్యవంశంలో పుట్టిన రామచంద్రుడు తన ప్రవర్తన చేత చంద్రుని వలె నడుచుకున్నాడు కనుక చంద్రుడికి 16 కళలు కాబట్టి 16 గుణాలు ఈయన అడిగాడు. షోడశ కళలకు ప్రతీకలు 16 గుణాలు. ఈ 16 గుణాలు ఉన్నవాడిని అడిగితే నేను కూడా ఆలోచించి నీకు చెప్తాను అని ప్రశంసించి, శ్రూయతామితి చామంత్రియా, చెబుతున్నాను విను అన్నాడు. మన వాళ్ళైతే ప్రశ్న వేస్తారు, ఏమండి అడిగింది వినటానికే కదా, ఎందుకు వినమంటున్నారు మీరు అని. ఇది అవధారు. మహారాజు ఆస్థానంలో అవధారు దేవరా అంటారు, బహుపరాకులు చెబుతూ ఉంటారు. ఈ బహుపరాకులు రాజదర్బారు రాముని వారి కాలం నుండి ప్రారంభమైంది. ఉత్సవాలు జరిగేటప్పుడు దర్బారు సేవ చేస్తారు, అది వీరికి అనుభవం. చాలామంది ఎన్నో పూజలు చేస్తారు కానీ దర్బారు సేవ ఉండదు. ఆ దర్బారు సేవల్లో అవధారయ, ఋగ్వేదం అవధారయ, యజుర్వేదం అవధారయ, సంగీతం అవధారయ, నృత్యం అవధారయ. మనం రోజు చేయలేకపోయినా విశేష కార్యక్రమాల్లో నృత్యం దర్శయామి, గీతం శ్రావయామి, ఆందోళికామావాహయామి, 16 సేవలు చేయాలి. అందుకనే స్వామివారిని ఒక వాహనం మీద కూర్చోబెట్టి ఊరేగింపులు చేయటం కూడా 16 సేవలలో భాగం. కనుక నిత్యము చేయలేనప్పుడు కలియుగంలో యాంత్రిక జీవనం నడుపుతూ కనీసం విశేష పర్వదినాలలోనైనా ఈ సేవలు చేయమన్నారు. ఈ సేవలలో ఈ ప్రవచనం అనేది ఒక భాగము. పద్మపురాణం చెప్పింది, యజ్ఞం చేస్తున్నా ఏదైనా ఉత్సవాలు చేస్తున్నా ఏ ఉత్సవం చేస్తూ ఉంటే ఆ దేవతకు సంబంధించినటువంటి గుణగణములను అందరికీ తెలియచేస్తే పాల్గొనే భక్తులు మరింత శ్రద్ధతో పాల్గొంటారు. మనకు తెలియనప్పుడు ఒక వజ్రం ఉందనుకోండి, ఆ వజ్రం విలువ తెలియకపోతే అక్కడ జార విడుచుకుని వెళ్ళిపోతాం. గాజు పూసని చూసి వజ్రమని భ్రమించే రోజులు. ఏ విద్య వచ్చిన వాడికి ఆ విద్య విలువ తెలుస్తుంది, ఊరికే కూర్చున్న వాడికి దాని విలువ తెలియదు. వేదమంత్రం విలువ, మామూలు మంత్రం విలువ, భక్తి విలువ అది అనుష్ఠించే వాళ్ళకి తెలుస్తుంది, కానీ సామాన్యులకు ఏమిటోనండి, ఓహో నరుస్తున్నారు మాకేం తెలియటం లేదంటున్నారు. మనకి అర్థం కాకపోయినా ఆ మంత్రం ప్రసరించినంత మేర చెడు శక్తులు వెళ్ళిపోతాయి, అది మనకు తెలియదు. ఇప్పుడు మనం వద్దురాబాబు ఈ పాశ్చాత్య సంగీతం ఆపమంటే మన మీద వాళ్ళు విరుచుకుపడుతున్నారు. అంటే దాంట్లో ఒక మాట స్పష్టంగా తెలియదు, ఒక స్వరం ఖచ్చితంగా ఉండదు. దానికి వీడు వ్యామోహితుడయ్యి లేని రోగములను, భూతప్రేత పిశాచములను మన ఇంటికి ఆహ్వానించి తెస్తున్నాడు. ఎక్కడ మంచి శబ్దం వినపడుతుందో, ఎక్కడ ప్రశాంతత ఉంటుందో అక్కడికి వచ్చి పరమాత్మ కూర్చుంటాడు. ఈయన చెప్పి ఈ ప్రశ్నలకి సమాధానంగా మొదటి సర్గలో రామాయణాన్ని ఉపదేశం చేశాడు. నారాయణ నామస్మరణ చేస్తూ నారదుడు ఆకాశానికి ఎగిరి వెళ్ళాడు. ఈయన శిష్యుణ్ణి తీసుకున్నాడు, రోజు మునిగే తమసా నది తీర్థానికి వచ్చాడు. ఆ తమసా నదిని చూశాడండి. చూస్తే రోజు వలె కనపడతారు. తమసా నది అంటే తమో గుణముతో అలరారేది అప్పటి వరకు. కానీ ఎప్పుడైతే నారదుడు అనే గురువుగారు వచ్చి వాల్మీకి అనే శిష్యునకు రామకథ అనే బ్రహ్మోపదేశం చేశాడో, ఈయన మనస్సు మారిపోయింది. ఎక్కడ చూసినా శుద్ధ సత్వస్వరూపమే కనపడుతున్నది, సాత్విక గుణం పెళ్ళుబుకుతున్నది. నదికి వెళ్ళంగానే ఆ శిష్యుడిని చూశాడు. అకర్దమమిదం తీర్థం భరద్వాజ నిశామయ రమణీయం ప్రసన్నంబు సన్మనుష్యమనో యథా. ఎంత మంచి పోలికండి ఈ పోలిక. దయచేసి ఎవరు అనేదా భావించకండి, ఆ యుగానికి ఆ సమయానికి మాత్రమే సరిపోతుంది. ఇవాళ మనిషితో పోలిక చెబితే పక్షులు బాధపడుతున్న విశ్వాసఘాతకులైనటువంటి వాళ్ళు క్రూరులైన కలియుగంలో పుట్టిన మానవులతో మమ్మల్ని పోల్చబోకండి అని పశువులు సిగ్గుపడుతున్నాయి. మనకి మనమే సాటి. ఆనాడు ఆ తమసా నది ఎలా కనిపించింది వాల్మీకి భగవానులకు, అకర్దమమిదం తీర్థం, బురదలేదు. మనం చెరువుల్లో దిగుతూ ఉంటాం, కొన్ని చెరువులకి అడుగున రేగడి మట్టి, నల్ల రేగడి, అడుగు వేస్తే ఊబిలోకి దిగిపోతాం. కొన్ని చెరువులలో తెల్లటి ఇసుక ఉంటుంది. మహానందిలో నీళ్లు స్వచ్ఛతకు ప్రతిరూపం, కావేరి నీళ్లు స్వచ్ఛతకు, అడుగున ఉన్న ఇసుక రేణువులు కనపడుతూ ఉంటాయి. బురదలేదు, పైగా చాలా అందంగా ఉంది. ఎట్లా ఉంది పోలిక చెప్పాడు. సన్మనుష్యమనోయధ, ఒక మంచి మనిషి మనస్సు ఎంత నిర్మలంగా ఉంటుందో అంత అందంగా, అంత పవిత్రంగా, అంత నిర్మలంగా కనపడుతున్నది అని శిష్యుడితో చెప్పాడు. ఏ గురువైనా తన ఆనందాన్ని పంచుకునేది మొట్టమొదటి శిష్యుడితోటి. అయితే సమయాసమయంలో లేకుండా ఏదైనా చెప్పేటప్పుడు వినాలి. మనం మొదలు పెట్టగానే వాళ్ళు అక్కరలేని ప్రశ్నలు వేస్తే చెబుదామనుకున్నటువంటి మహాప్రవాహానికి అడ్డం పడిపోతుంది. అటువంటి ఇబ్బంది కలిగించని వాడు వాల్మీకి మహర్షి. ఆయన అడిగాడు, చెప్పిందంతా వింటూ కూర్చున్నాడండి. ఎలా విన్నాడు ఆయన? చెవులను దోషటి మార్చుకుని ఈ దోషటితోటి రామ కథామృతం అనే పానం చేసినటువంటి వాడు. 16 గుణాలు. మొట్టమొదటిది, కోన్వస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్. గుణవంతుడెవరు? అసలు ఇది ఒక్కటిసార్లు ప్రశ్న. గుణవంతుడెవరు అని సముదాయంగా అడిగి మళ్ళీ విడివిడిగా ప్రశ్నలు వేశాడు. మొట్టమొదటిది గుణవాన్, రెండవది వీర్యవాన్, మూడు ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ. ఆ స్వామి అనుగ్రహంతో ఇవాళ 4 గుణాలు పై పైన ఇందాక మనవి చేశాను నేను. లోపలికి వెళ్ళడానికి సమయము లేదు, నాకంత శక్తి సామర్థ్యము లేదు. మనం గుణవంతుడంటే ఏమిటి? అసలు గుణములు కలిగిన వాడు గుణవంతుడు. గుణాః అస్మిన్ సంతి ఇతి గుణవాన్. అసలు గుణం అంటేనే మంచిది, దోషం అంటే చెడ్డది. అయితే మనం ఈ గుణము అంటే మంచిది అన్నప్పుడు మనకి అర్థం తెలియక దుర్గుణములు సద్గుణములు అని ఉపసర్గలు రెండు చేర్చాం. అలాగే తెలుగులో అలవాటు, అలవాటు అంటే రోజు చేసేటటువంటి అభ్యాసం. మనం అలవాటుగా అన్నం తినడం అలవాటు, నిద్రపోవటం అలవాటు, గుడికి వెళ్ళటం అలవాటు, చదువుకోవటం అలవాటు. అయితే మనం వాళ్ళు ఏదైనా పెళ్లి సంబంధానికి వెళ్ళొస్తే అబ్బాయికి అలవాట్లు ఏం లేవు కదా అంటారు. అంటే చెడు అలవాట్లు లేవు కదా. అలాగే గుణవాన్ అంటే ప్రపంచంలో ఎక్కడైనా ఎవరి దగ్గరైనా ఏదైనా ఆవగింజంత దుర్గుణం ఉంటే ఆ స్పరిశ లేనివాడు. హేయ గుణములు లేనివాడెవడు? ఆ హేయ గుణములు లేకుండా ఉత్తమ గుణములేవి అన్నదానికి ప్రశ్న మళ్ళీ వేశాడు రెండవది. ఈ గుణములు కలిగిన వాడు అంటే అసలు గుణం అంటే ఏమిటన్నారు? గుణము అంటే సౌశీల్యము అని చెప్పారు. సౌశీల్యం అంటే ఏమిటండి అన్నారు. ఇవాళ మనం సౌశీల్యం అనేది క్యారెక్టర్ అనే పదంలో వాడుతున్నాం. అది కూడా వస్తుంది రామచంద్రమూర్తి విషయంలో. సౌశీల్యము అంటే సుశీలత. అసలు సుశీలత అంటే ఏమిటి అన్నారు. మహతః మందైస్సహ నైరంధ్రేణ సంశ్లేషః తస్య ఆధిక్యం సౌశీల్యం. ఒక మహానుభావుడు ఒక అతి సామాన్యమైన వ్యక్తితో కలిసి మెలిసి ఉండటానికి సౌశీల్యము అని పేరు. ఇది ఎవరి వల్ల సాధ్యమవుతుంది? పరిపూర్ణమైన జ్ఞానం కలిగిన వాళ్ళ దగ్గర మాత్రమే ఈ గుణం సాధ్యమవుతుంది. శంకర భగవత్పాదులు మహాజ్ఞాని కనుక ఆయన చండాల రూపంతో పరీక్ష చేయటానికి పరమేశ్వరుడు వచ్చిన నమస్కారం చేశాడు. చండాలోస్తు సతు ద్విజోస్తు. అసలు పండితుడు ఎవడు అంటే భగవద్గీత ఏం చెప్పింది? శునిచైవ శ్వపాకేచ బ్రాహ్మణే గవిహస్తిని. వీటి ఎందు సమానమైన దృష్టి కలగాలి. జ్ఞానికి ఎండలేదు, వానలేదు, లోభం లేదు, మోహం లేదు, కామం లేదు, ఏమీ ఉండవు. వాడికి లోపల ఉన్న ఆత్మ మాత్రమే కనపడుతున్నది. మనకి ఎదురుకుండా ఉన్న మనిషి ఈనాటి మనిషి కనపడటంలా. ఎవరైనా చీవంత అపకారం చేస్తే అది ఊరంతగా మారి ఆ మనిషి కనపడ్డప్పుడల్లా అపకారం ముందు దర్శనమిస్తున్నది. దాంతో మనలో విపరీత భావాలు ఏర్పడుతున్నాయి. మరి రామచంద్రమూర్తి ఎక్కడ ఇలా ప్రవర్తించాడు? అతి సామాన్యులతో. తాను ఒక చక్రవర్తి సార్వభౌముని యొక్క కుమారుడు. అయోధ్య నగరానికి అధిపతి అయినటువంటి దశరథ మహారాజు గారికి 60,000 సంవత్సరాలు సంతానం లేకపోతే ముందుగా అశ్వమేధ యాగం చేసి ఆ తరువాత పుత్రకామేష్టి యాగం చేస్తే, ఈ పుత్రకామేష్టి యాగం చేయమని ఋష్యశృంగ మహర్షి, వశిష్ఠాది మహర్షులు చెబితే, ఇంతకుముందు ఎవరైనా ఈ యాగం చేశారా? మనకి సందేహం రావటం కాదు, ఆనాడు దశరథుడికి కూడా సందేహం వచ్చింది. మొట్టమొదట పుత్రకామేష్టి యాగం చేసిన వాడు కశ్యప ప్రజాపతి కృతయుగంలో చేశాడు. ఆ యాగ ఫలితంగా గరుత్మంతుడు వారు ఆవిర్భవించారు. అందుకని ఇలా చేస్తే తప్పకుండా సంతతి కలుగుతుందని పుత్రకామేష్టి యాగం చేయిస్తే, ఆ యాగం చేసినప్పుడు శ్రీ మహావిష్ణువు నాలుగుగా విభజించుకొని అవతరిస్తే ఇంత గొప్పవాడైనటువంటి రామచంద్రమూర్తి అతి సామాన్యులతో ఎప్పుడు ఎక్కడ ఎలా కలిసిమెలిసి ఉన్నాడు అంటే, అరణ్యవాస సమయంలో పడవని దాటించిన గుహుడితోటి. రామస్యాత్మ సమస్సక. గుహుడు ఎటువంటి వాడు అంటే రామునకు సఖుడు. సఖుడంటే ఎవరన్నారు? సమప్రాణ, వాళ్ళ ప్రాణం వీళ్ళ ప్రాణం, వాళ్ళ ఆలోచన వీళ్ళ ఆలోచన, వాళ్ళ భావం వీళ్ళ భావం, ఒకటిగా ఎవరుంటారో వాళ్ళు సఖులు. రాముడు గాఢంగా గుహుణ్ణి ఆలింగనం చేసుకున్నాడు నడుచుకుంటూ పడవ దగ్గరికి వెళ్ళి. ఇది గుణవాన్, సద్గుణ సంపన్నుడు దశరథ మహారాజు గారు రామచంద్రమూర్తికి పట్టాభిషేకం చెయ్యాలి అనేటటువంటి సంకల్పంతో సభ తీర్చి పౌరులను, జానపదులను అంటే పల్లెలలో ఉన్న వాళ్ళని, మహర్షులను అందరూ పిలిచి కూర్చోబెట్టి, రాముణ్ణి గురించి మీ అభిప్రాయం ఏమిటి, నేను పెద్దవాడినైనాను, నా తరువాత పట్టాభిషేకం చెయ్యాలి ఎందుకని అడిగాడు అంటే, దశరథుడు ఏవైనా పొరపాట్లు ఉంటే ఆ మహర్షుల చేత సరిచేయించి అర్హతని కలిగించి గద్దె మీద కూర్చోబెట్టాలి, అనర్హులకు అధికారం ఇవ్వకూడదు. అందుకని దశరథుడు చాలా జాగరూకతతో మంచి ఆలోచనతో అందరినీ పిలిచి కూర్చోబెట్టి అడిగాడు, మా రాముని పట్ల మీ ఆలోచన ఏమిటి అని. వాళ్ళందరూ ఏకకంఠంగా మఖవో నృప కళ్యాణ గుణ పుత్రస్య సంతితే. ఏమయ్యా ఒకటా రెండా, నువ్వు కూర్చుని మా రాముడి గుణాలు మీకేం తెలుసు అని అడుగుతున్నావు, నీకంటే మాకు బాగా తెలుసు. దశరథుడు చాలా ఆశ్చర్యపోయినాడు. దశరథునకు రాముడు తన కుమారుడన్న వాత్సల్యం తప్ప నిజంగా పరబ్రహ్మ అన్న ఆలోచన లేదు పాపం. అందులో చాలా కాలానికి పుట్టేసరికి విపరీతమైన గారాభం. విశ్వామిత్రుడంతటి వాడు వచ్చి అడిగితేనే పంపించడానికి నిరాకరించే అంత ప్రేమ, నిజమైన ప్రేమ దశరథుడిదండి. కనుక రామచంద్రమూర్తి అరణ్యానికి బయలుదేరగానే రాముణ్ణి విడిచి ఉండలేనంత ప్రేమ కనుక పరమపదానికి వెళ్ళిపోయినాడు, శరీరాన్ని విడిచేశాడు. ప్రేమ అంటే అలా ఉండాలి. వీళ్ళందరూ చాలా ఉన్నాయండి గుణాలు, ఒకటే రెండా అన్నారు. అయితే కొన్ని చెప్పండి బాబు, నేను కూడా విని ఆనందపడతాను అన్నాడు. వ్యసనేషు మనుష్యాణం భృశం భవతి దుఃఖిత, ఉత్సవేషు చ సర్వేషు పితేవ పరితృప్యతి. అసలు కావలసిన రాజుకు ఏ ధర్మం ఉండాలో, ఏ గుణం ఉండాలో దాన్ని ముందు ఆవిష్కరించాడు. అయోధ్య నగరంలో ఎన్ని ఇళ్ళున్నాయో మనకు తెలియదు, లక్షల ఇళ్ళు ఉన్నాయి. లక్షల ఇళ్లలో అప్పట్లో ఇంకా లక్షల జనం ఉంటారు. ఈ జనం అందరూ కూడా ఏ ప్రజ అయినా ఒక చిన్న కష్టం వచ్చి కంటతడి పెట్టుకుంటే వాళ్ళు 10 నిమిషాలు ఏడిస్తే ఈ రామచంద్రమూర్తి 100 నిమిషాలు బాధపడేవాట. వ్యసనేషు మనుష్యాణం, మానవులకు ఏ చిన్న కష్టం వచ్చినా భృశం భవతి దుఃఖిత అంటే ఇతరుల దుఃఖాన్ని తన దుఃఖంగా భావించటం. ఉత్సవేషు చ సర్వేషు, ఏ ఇంట్లో తోరణం కట్టినా, పాలసార కావచ్చు, బంతి కావచ్చు, అన్నప్రాశన కావచ్చు, వివాహం కావచ్చు, ఆ తోరణం చూస్తే పితేవ పరితుష్యతి. తండ్రి వలె సంతోషానికి ఇంత అంత కాదు, రెండు విశేషణాలు వేశారు వాల్మీకి మహర్షి. భృశం విపరీతంగా ఏడుస్తాడు, పరితుష్యతి. తుష్యతి అంటేనే సంతోషపడతాడు. పరి ఉపసర్గ చేశాడు, ఆనందం చెప్పలేము. ఇంట్లో వాళ్ళు కూడా అంత ఆనందపడరండి. ఇవాళ ఈ లక్షణం రక్త సంబంధం ఉన్న వాళ్ళకే కలగటంలా. నీది నీకు, నాది నాకు, నీ ఏడుపు నాది కాదు, నీ సంతోషం నాది కాదు. నీ సంతోషానికి భంగం కలిగించటమే నా లక్షణం అన్న స్థితిలో ఉన్నారు కనుక ఈ గుణాన్ని 1 కి 100 సార్లు ప్రచారం చేస్తే కనీసం అపకార బుద్ధి అన్నా పోతు. నిజమైన తండ్రి బిడ్డ పట్ల ఎలా ఉండాలి అంటే తన కొడుకునకు బాధ కలిగితే తన బాధగా భావించి నివారణ చేయాలి. తన కొడుకుకు ఏ విధంగా ఆనందం కలుగుతుందో అటువంటి దాన్ని సమకూర్చాలి. అందుకని రాజు ప్రజలందరికీ తండ్రి వంటి వాడు కనుక పితే వపరితుష్యతి అని పితృశబ్దాన్ని వాడారు. శాస్త్రం ఏమిటి అంటే ఏ ప్రజకి ధనం ఉండదో ఆ ప్రజకి ధనాన్ని ప్రభువు సమకూర్చాలి. ఏ ప్రజలకు సంతతి ఉండరో ఆ సంతతి లేని వాళ్ళ ధనాన్ని రాజుగారు తీసుకోవాలి. ఇక్కడ తీసుకోవాలి, అక్కడ అందించాలి. ఇది రాజధర్మం. సపితా పితరస్తాసాం దుష్యంత ఇది గుష్యతాం. ఎవరికి బిడ్డలు ఉండరో వాళ్ళకి బిడ్డవలే కనిపెట్టుండేవాడు ఇడుగో దుష్యంత మహారాజు అని ప్రకటన చేయించాడు. అది రాజధర్మం. ఈ ధర్మము ఒక మంచి గుణం. మొట్టమొదటగా ప్రజలు రామునిలో గమనించిన ఒక సుగుణాన్ని ఈ విధంగా ఆవిష్కరించారు. ఇంకా ఏమున్నాయన్నాడు, మన ఎవరన్నా పలకరిస్తే అసలు నవ్వుతూ పలకరించడం చేత కాని వాళ్ళు ఎంతమందో కనపడుతున్నారు ఈనాడు. స్మిత పూర్వాభిభాషీచ మృదుభాషీచ రాఘవ. ఎవరైనా సరే కనపడితే, నేను మహారాజు బిడ్డను, నా దగ్గరికి వచ్చి వందిమాగధ స్తుతి చేసి నమస్కారం చేస్తే ఏంటిరా అనేవాడిని కాదు, తానే చిరునవ్వుతానండి. నవ్వులు ఎన్నో రకాలున్నాయి. స్మిత పూర్వ అభిభాషీచ, ఒక చిరునవ్వు నవ్వుతూ ముందుగా తాను పలకరించేవాట, ఏంటి సంగతి, ఎందుకు వచ్చావు, ఏమిటి కావాలి అని. ఆ మాట్లాడటం కూడా కొంతమంది మాట్లాడుతాను, నా మనస్సు నవనీతం అండి, నేను మాట్లాడటం కఠినంగా మాట్లాడుతున్నాను. నీ మనస్సు ఎలా ఉందో ఎవరూ చూడరు. మాటలో నమ్రత, మాటలో తీయదనం ఉంటే క్రమంగా మనస్సు కూడా తీయగా మారుతుంది. వాక్ పారుష్యం అనేది అస్సలు పనికిరాదు ఎవరికి. సప్త వ్యసనాల్లో ఒకటి, నరకంలో పడేసేది కూడా ఒకటి. నరకంలో ఎన్నో రకాలు పెడతాం మనం అనుకుంటాం, నేను ధర్మాత్ముడిని, ఏమి ఇంత చేయలేదు, నాకు తెలిసిన ధర్మాలే ఆచరించామని ఆ ధర్మాల్లో పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటాం. అది నరకానికి మొట్టమొదటి వాక్యం. క్రోధయేషః కామయేషః రజోగుణ సముద్భవః. వాక్ పారుష్యము సన్నే విషము కంటే దహనము కంటెన్. అది విషం కంటే, అగ్ని కంటే తగలబెట్టేస్తుంది కఠినంగా మాట్లాడటం. మానవులకున్న సప్త వ్యసనాలలో నరకానికి తీసుకుని పోయే వాటిల్లో స్త్రీయోక్షణ మృగయా మద్యం వాక్ పారుష్యంచ పంచమం మహచ్చ దండ పారుష్యం అర్ధదూషణమేవచ. ఈ ఏడు వ్యసనములు నరకంలో పడేసేవి. చాలామంది పాపం ధనం ఉండొచ్చు, ఎదిగిన కొద్దీ వదగమని కొంతమందిలోనే కనపడుతుంది. కొంతమంది నాకేముందండి, నాకేం లేదు, లక్ష అయినా ఖర్చు పెట్టేస్తానంటారు. లక్ష్మీదేవిని కూడా చిన్న చూపు చూడకూడదు. ఆ తల్లి లేకపోతే ప్రపంచమే లేదు అసలు. బాల మనం ధనం ఎంతవరకు సంపాదించాలి, త్యాగం కోసం సంపాదించాలి. మన దగ్గర ఉన్న ధనాన్ని ఎలా ఖర్చు పెట్టాలి, ఓ మంచి పనికి ఖర్చు పెట్టండి, సమాజ సేవకు ఖర్చు పెట్టండి, పేద పరిషత్తుకి, దేవాలయాలు. దేవాలయాలు ఎందుకండి, శిలా విగ్రహాలు, మన మాట వింటయ్యా, దేవుడికి పెట్టే బదులు 10 మందికి పెట్టచ్చు కదా, విపరీత వ్యాఖ్యలు. అసలు ఆయన లేకపోతే మనం లేవు. మనకు కనిపించేది శిలారూపం అనుకుంటున్నాం. స్వామికి మనస్సు ఉంది, ప్రాణప్రతిష్ఠ చేసినప్పటి నుంచి మనం మొక్కిన మొక్కులు తీరుస్తున్నాడు అంటే ఆయన మన బాధ వింటే తీరుస్తున్నాడా, వినకపోతే తీరుస్తున్నాడా? మనం స్వామిని నమ్ముకున్నప్పుడు, ఇదిగో మా స్వామిని నమ్మాం, ఈ కోరికలు తీర్చాడు, రండి మీరు కూడా నమ్మండి అని చెప్పగలిగిన స్థిమితము, విశ్వాసము మనకి ఉండాలి. మనం స్వామిని నమ్మి మనం ఏమైనా అనుభవాలు పొందినప్పుడు, మనం పొందిన అనుభూతుల్ని 10 మందికి ధైర్యంగా చెప్పిన రోజున 100 మంది మళ్ళీ స్వామి భక్తులు అవుతారు. ఆ విధంగా మనం ధర్మాన్ని ప్రచారం చేయాలి. మన స్వామి వైభవాన్ని మనం చాటుకోవాలి. దానికి మనం వాక్కు అనే దాన్ని ఒక యంత్రంగా ఉపయోగించాలి. అలా చేయటం కోసంగా మనం ఎలా నడుచుకోవాలో చెప్తున్నాడు. స్మిత పూర్వాభి భాషీచ మృదు భాషీచ రాఘవ. ప్రజాసుఖత్వే చంద్రస్య. మళ్ళీ అడిగాడు, సరే తీయగా మాట్లాడాడు, ముందే మాట్లాడతాడు, మంచిదే లేవయ్యా, ఇంకా ఏం చూశారు మీరు అని మళ్ళీ అడిగాడు. అడిగితే ప్రజాసుఖత్వే చంద్రస్య, ప్రజలని సుఖపెట్టడంలో చంద్రుడేనండి. బే, చంద్రుడితో కూడా పోలికి చెప్పకూడదు. ఎందుకని చెప్పకూడదు అంటే, చంద్రుడు 15 రోజులు వృద్ధి పొందుతాడు, 15 రోజులు వృద్ధి ఉండదు. రామచంద్రమూర్తికి వృద్ధే కానీ క్షయం లేదు. ప్రజలని సుఖపెట్టడంలో చంద్రుడు అన్నారు. అందుకే రామచంద్రుడితడు రఘువీరుడు. ఎంత అద్భుతమైన కీర్తన. మళ్ళీ పరాక్రమానికి తక్కువ లేదు. అలానే నేను లేస్తే మనిషిని కాదని నిరపరాధుల్ని దండించే స్వభావం కలవాడు కాడు. అందుకనే రామచంద్రుడు రఘువంశంలో పరాక్రమాన్ని పొందినటువంటి వాడు అని కీర్తనలు మనవాళ్ళు రామాయణం అంతా కాచి వడపోసి సారాన్ని పాటల రూపంగా అందించారు. ఇవాళ ఆ పాటకి కూడా మనం వ్యాఖ్యానం చెబితే కానీ అర్థం కాని పరిస్థితి ఉంది. వెనక అమ్మమ్మలు నాయనమ్మలు మా అమ్మతో సహా రామనామం తత్వాలు పాడేది, కృష్ణనామం పాడేది. వాళ్ళు పొయ్యి మీద గిన్నె పెట్టినప్పటి నుంచి ఆదిత్యకృతయము స్తోత్రాలు చదువుకుంటూ వండి పెట్టినంత ముద్ద ఇవాటి వరకు మనం నిలిపినాయి. ఇవాళ పొయ్యి మీద గిన్నె పెట్టుకుని అక్రూరములైనటువంటి క్రూరములైనటువంటి ఘోరములైనటువంటి దృశ్యములు ఘోరాలు నేరాలు చూస్తూ వండుతున్నారు. తల్లి పెట్టిన తిండి అయినా కూడా ద్రోహానికి కారకమవుతున్నది. కనుక రోజు మొత్తంలో కాసేపు మంచి మాటలు విందాం, మంచి అనుకుందాం అనే సంకల్పం మనకు కలిగితే మనం తరిస్తే ముందు సమాజాన్ని తరింపు చేసినట్లే. సమాజంలో మనం ఒకళ్ళం, ఎక్కడికి ఎక్కడి పది మంది పది మందిని ఒక విభాగంగా ఏర్పడి ఈ పది పది వంద వంద పదులు వెయ్యి వెయ్యి పదులు లక్షగా పెరిగితే స్వామి యొక్క దివ్య శక్తి మళ్ళీ ప్రపంచమంతా ఆవరించాలి. ఆవరించాలంటే నామస్మరణాధన్యోపాయం నహి పశ్యామో భవతరణే నామహరే కృష్ణహరే తవ నామ వదామి సదా నృకరే. సామూహికంగా పూజలు ఎన్ని చేయిస్తున్నారో ఇక్కడ ఒక కార్తీకమే కాదు, లక్ష కుంకుమార్చనలే కాదు, అంత చేస్తుండబట్టే ఈ గ్రామం ఇంతవరకు ఉంది. అసలు అన్నిటికంటే సంపత్ నగర్ అదృష్టం. ఒకప్పుడు రామనామ క్షేత్రం పెద్ద పేరు, దాని పక్కనే ఈ వెలిసినందువల్ల శృంగేరి గురువుల అనుగ్రహంతో నిజమైన సంపత్ నగర్. ఇది ధనము కాదు, జ్ఞాన సంపదకి కూడా నిలయమైనటువంటి శారద పరమేశ్వరి ఆలయం. ఇటు భౌతికమైన సంపద, అటు ఆధ్యాత్మికమైన సంపద, గురువుల అనుగ్రహం అనే సంపదని పొందింది. ఇది చాలా ధన్యమైంది. ఒకప్పుడు పాపం అవివేకులు రూపాయికి ఇస్తామన్నా తీసుకోవాలా, ఇవాళ మీకు 30,000 పెట్టినా గజం లేదు. అంత స్థాయిలో ఉన్నది. ఆ స్థాయి పైకి కనిపించేది, ఇది భక్తులకు మాత్రమే తెలిసేటటువంటి స్థాయి. అందుకని ఆనంద పెట్టడంలో చంద్రునితో సమానం. చంద్రుడికి బోరుడి పేర్లు ఉన్నాయి, కానీ చంద్రపదాన్నే వాడారు. చది ఆహ్లాద అనే ధాతువు నుండి చంద్ర అనే పదం ఏర్పడుతుంది. అంటే చూసిన వాళ్ళకి ఆనంద పెట్టడమే చంద్రుడి యొక్క లక్ష్యం. కనుక ప్రజలని సుఖపెట్టడంలో చంద్రుని వంటివాడు వసుధాయ క్షమాగుణై, ఓర్పులో భూదేవి వంటివాడు. అసలు ఓర్పు లేకపోతే నేర్పు రాదు. మనకి ఓపిక ఉంటే పూలమాల గుచ్చుదాం అనుకుంటాం, నాలుగు పూలు జారిపోతాయి. మనలో ఓర్పు అనేది ఉంటే ఇంకా గుచ్చుదాం, నాలుగు గుచ్చుదాం, పది గుచ్చుదాం, రెండైనా నిలవకపోతాయని ప్రయత్నం చేస్తాం. నేర్పు వస్తుంది, అందంగా పూలమాల ఏర్పడుతుంది. రెండు గుచ్చి నాకు రాలేదు అని అక్కడ పారేసి వెళ్ళామనుకోండి, ఓర్పు లేక నేర్పు ఎక్కడి నుంచి వస్తుంది? ఎప్పుడైతే ఓర్పు నేర్పు ఉంటాయో పేరు ప్రఖ్యాతులు వచ్చేసేస్తాయి. అబ్బా దండ ఎవరు గుచ్చారండి, చాలా అందంగా ఉందంటారు. మనకి ఎంతో ఆనందం. స్వామి ప్రీతిగా స్వీకరిస్తాడు. బుద్ధిమాన్ మధురాభాషీ పూర్వభాషీ ప్రియం వదగా, ముందుగా మాట్లాడతాడు కదా, అంటే ఏది పడితే అది మాట్లాడు. బుద్ధిమంతుడు చాలా మృదువుగా తెల్ల చిన్నగా మాట్లాడుతున్నాను, కాల్చి వాత పెట్టినట్టు కాకుండా మధురంగా మాట్లాడు. ఇవన్నీ ఉన్నాయ్యా. పౌరులనందరినీ స్వజనవన్నిత్యం కుశలం పరిపృచ్యతి. వాళ్ళ ఇంట్లో వాళ్ళు క్షేమ సమాచారాలు కరువు అయిపోయినాయి, వెనక ఉత్తరం రాసుకునేవాళ్ళు క్షేమ సమాచారాలు తెలుపండి అని. అసలు క్షేమము లేదు, సమాచారము లేదు, యోగం అంతకంటే లేదు. మనకి ఉత్తరాలు లేవుగా, ఈ ఉత్తరాలు లేవు, దక్షిణాలు లేవు, ఏమీ లేవు. పౌరాన్ ఈ పురంలో ఉన్న ప్రతి ప్రాణిని స్వజనవతు తన వాళ్ల వలె నిత్యం ప్రతిరోజు నిన్ను అడిగాను కదా కుశలం పరిపృచ్యతి, బాగున్నారా అని అడిగేవాట. ఇవాడు ఏమండి బాగున్నారంటే బాగున్నాం కదండి, కనపట్లా మీకు, బాగుండకపోతే ఇక్కడికి ఎట్లా వస్తాను, ఇట్లా విపరీత ప్రశ్నలు వేస్తున్నారు. మేమే తెలివి గలవాళ్ళం అనుకుని అలా క్షేమం అడిగేవాట. అయితే అడగటంలో కూడా ఎవరిని ఎలా ప్రశ్నించాలో అలా ప్రశ్నించడం గుణవాన్. పుత్రేషు అగ్నిషు దారేషు ప్రేష్య శిష్య గణేషు చ, మహర్షులు కనపడితే అయ్యా మీ శిష్య బృందం బాగుందా, మనం శ్రీహరి గారు కనపడితే మొట్టమొదట అడగవలసింది మన వేద పాఠశాల ఎలా ఉంది, దేవాలయం ఎలా ఉంది, వ్యాపారం ఎలా ఉంది, మూడోది. అంతేగాని ఇవి లేకుండా ఒక్క వ్యాపారం చేసేవాళ్ళని వ్యాపారం బాగుందా అని అడగాలి. క్షత్రియుడు కనపడితే రాజ్యానికి ఏ విధమైన శత్రు బాధ లేదు కదా అని అడగాలి. విప్రుడు కనపడితే వేదాధ్యయనం బాగా జరుగుతున్నదా, శూద్రుడు కనపడితే పంటలు ఎలా ఉన్నాయో అని అడగాలి. అందరినీ బాగున్నావా అంటే అది సాధారణమైనటువంటి ప్రశ్న. అందుకని శిష్యులు సరిగ్గా మసలుకుంటున్నారా? అగ్నిహోత్రాలు బాగా ప్రజ్వరిల్లుతున్నాయా? ఏ విధమైన అంతరాయాలు లేవు కదా? మీ శిష్యులు మీకు బాగా సేవ చేస్తున్నారా? సేవ అనేది ఎలా ఉండాలి? మితంగా ఉండాలండి. ఏదైనా మితమే, అమితం పనికిరాదు. శుశ్రూషంతే జవ శిష్యా కశ్చిత్ కర్మ సుదంశిత ఇతి నకురుషవ్యాగ్రో సదా రామోభిభాషతే. వాళ్ళందరూ చెప్పారు, మహర్షులు మమ్మల్ని ఇట్లా అడుగుతారు, పౌరులు మమ్మల్ని ఇట్లా అడుగుతారు, జానపదులు మమ్మల్ని ఇట్లా అడుగుతాడండి. రామచంద్రమూర్తి ఎప్పుడు కనిపించినా రాముడు మమ్మల్ని చిరునవ్వుతో తన కుటుంబ సభ్యుల్ని ప్రశ్నించినట్టు, పలకరించినట్టు అంత ఆదరాభిమానాలతో పలకరిస్తాడు. కనుక అందరూ చేరి ఒకటే కోరుకుంటున్నారు. ఇప్పుడు అందరికీ రాముడు కావాలి. విడివిడిగా నువ్వు వేరు నేను వేరు, కానీ రామ పట్టాభిషేకం విషయంలో స్త్రీయో వృద్ధాః తరుణ్యశ్చ, స్త్రీలు వృద్ధులు పురుషులు ఇంకా వాళ్ళు వీళ్ళనే భేదం లేదండి. వీళ్ళందరూ చేరి సాయంకాలం పొద్దున పూట వీళ్ళకొకటే పని, లేవగానే ఒక పని, మళ్ళీ సాయంత్రం ఒక పని. సర్వాన్ దేవాన్ నమస్యంతి, దేవతలందరికీ దండం పెట్టుకుంటారు. ఎవరి ఇలువేల్పులకు వాళ్ళు, మా రాముడు పట్టాభిషేకం పొందాలి, మా రాముడు పట్టాభిషేకం పొందాలి, నన్ను పొద్దున్నే పలకరిస్తాడు, నన్ను పొద్దున్నే పలకరిస్తాడు, ఇటువంటి వాడు రాదైతే నేను సుఖపడతాను. గుణవాన్ అన్నదానికి ఇవి కొన్ని మాత్రమే మనం ఇక్కడ ఆవిష్కరించాము. కశ్చ వీర్యవాన్, వీర్యము అంటే అందరం పరాక్రమవంతుడు అని మాత్రమే అర్థం చెప్పుకుంటున్నాం. ఇక్కడ ప్రయోగించినటువంటి పదానికి అది అర్థం కాదు. మనందరికీ ఊహాతీతమైనటువంటిది వికారహేతుషు అవికృతత్వం వీర్యం అని వ్యాఖ్యానం చెప్పారు. ఏదైనా ఒక సన్నివేశం కానీ ఒక మాట కానీ విన్నప్పుడు మనిషిలో మార్పు రాదగినంత మాట విన్నా, ఏ మార్పు లేకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళు వీర్యవంతులు. ఇది ఎక్కడ ఉంది స్వామికి అంటే, పరమేశ్వరుడు తపస్సు చేసేటప్పుడు ఆయన తపస్సుకు విఘ్నాలు కలిగించాలని ఎంతమందో ప్రయత్నం చేసినా ఆ విఘ్న పరంపరలు పరమేశ్వరుని ఏమీ చేయలేకపోయినాయి. అక్కడ వీర్యవాన్. అందుకనే స్వామికి ఉన్నటువంటి ఏకాదశ నామములలో అష్ట దిక్పాలకత్వంలో ఈ వీర్యపదం కూడా ఒక స్వామికి జతపడి ఉంటుంది. ఘోరేభ్యో ఘోర ఘోరేభ్యో, ఘోరము అఘోరము, ఎవరికి ఘోరము ఎవరికి అఘోరము. ఘోరం అనగానే అమ్మో అంటారు. రుద్రుడు అంటే అందరికీ ఎంత భయమో పాపం. అమ్మో రుద్రుడు అండి, వాడు కాలరుద్రుడలే ఉన్నాడు, కొంచెం కోపంగా ఉంటే కాలరుద్రుడిగా కన్ను ధరిస్తే మనమందరం అసలు ఇక్కడ కూర్చునే పనే లేదు. రుద్రుడు స్వామి సృష్టి బ్రహ్మగారికి కొద్ది కోపం వచ్చింది. కోపం వచ్చినప్పుడు ఈయన పుట్టాడు. పుట్టి నాకు పేరు పెట్టలేదు, నాకు పేరు పెట్టలేదని పెద్ద పెద్దగా ఏడుస్తున్నాడు. ఇంకా నేను పెట్టేది ఏముంది, రుధిర్ రోదనే నువ్వు రుద్రుడు అవుతావు, అదేమిటి ఈ పేరు పెట్టావన్నాడు. ఏం పర్వాలేదులే, నీకు 11 నామాలు కల్పిస్తున్నానని 11 భార్యల పేర్లు కూడా చెప్పాడు భాగవతంలో. 8 అష్టమూర్తులు స్వామి అష్ట ఐశ్వర్యాలను ఇచ్చాడు, స్థానాలు ఇచ్చాడు, వాళ్ళలో వ్యోమదేవుడు అఘోరుడు ఇవన్నీ వస్తాయి. పరమేశ్వరుని భక్తులకు ఘోరుడు. ఈ భక్తులకు ఎవరైతే విరోధములుగా ఉంటారో వాళ్ళందరి పట్ల ఘోరంగా ప్రవర్తిస్తాడు అఘోరుడు పరమేశ్వరుని భక్తులకు. ఏ స్వామి అయినా తనను ఆశ్రయించిన వాళ్ళ పట్ల ఎంత వాత్సల్యంగా ఉంటాడో, ఈ ఆశ్రితులకు ఎవరైనా కష్టాన్ని కలిగిస్తే అంత తీవ్రంగా ఉంటాడు. ఇది పరమాత్మ యొక్క లక్షణం. మానవులలోనే మన తన అని ఉన్నప్పుడు పరమాత్మలో ఉండదా అంటే మనకంటే కోటి రెట్లు ఎక్కువ ఉంటుంది. కనుక మనం చేయవలసినదల్లా భగవంతుణ్ణి ఆశ్రయించటమే. వికారకేతౌ సతి విక్రియంతే ఏషాం నచేతాంసి సయేవ ధీరాః. తగినంత మార్పు రావలసినటువంటి సన్నివేశం ఏర్పడినప్పటికీ ఎవరు మారకుండా ఉంటారో వాళ్ళని ధీరులు అనమన్నారు, వాళ్లే వీర్యవాన్. వీర్యవంతుడెవరు అని వేసిన 2వ ప్రశ్నకి రామచంద్రమూర్తి అని సమాధానం చెప్పటానికి, మార్పు రాదగినంత పరిస్థితి ఉన్నా మార్పు చెందనివాడు అది పరమాత్మ స్వరూపం. అలాంటి రూపం కలిగినవాడు అంటే పరమేశ్వరుని దగ్గర ఇది చెల్లిందండి. రాముని వారి దగ్గర చెల్లిందా అంటే రాముల వారి దగ్గర ఎక్కడ చెల్లింది అంటే అయోధ్యకాండలో స్వామివారు దశరథ మహారాజు గారు పిలిపించారు. ఆయన నీకు రేపు పట్టాభిషేకం చేయబోతున్నాను, ఇవాళ ఉపవాస దీక్షలో ఉండు అని చెప్పి పంపించారు. ఈ శుభవార్తను ముందుగా కైకేయికి చెబితే కైకేయి దగ్గర ఒక దాసి ఉంది. జ్ఞాతి దాసీయతో జాత కైకేయాస్తు సహోషిత మంథర. మనస్సుని మధిస్తుంది ఆవిడ. ఈ మంథర ఎవరు, ఎక్కడ పుట్టింది, ఎక్కడ పెరిగింది అంటే అది బ్రహ్మరహస్యం అండి, చెప్పకూడదన్నారు. పూర్వజన్మలో ఈవిడ దుందుభి అనేటువంటి ఒక గంధర్వాంగన. ఈ దుందుభి అనే గంధర్వాంగన అయితే ఈమెతో పాటు గంధర్వులను అందరినీ కూడా రావణాసురుడు హింస పెడితే వీళ్ళందరూ వెళ్ళి బ్రహ్మగారి దగ్గర మొరబెట్టుకున్నారు. ఇంకా సమయం ఉంది, సమయం వచ్చినప్పుడు మీ బాధ తీరుస్తాడు, రాముడుగా అవతరిస్తాడు, అప్పుడు ఓ దుందుభి నీవు మంధరగా మారి రామచంద్రమూర్తి లంకకు వెళ్ళే ఏర్పాటు చేసే బాధ్యత నీది అని బ్రహ్మగారు ఈ మందరకి చెప్పాడు. పూర్వజన్మలో దుందుభి అయినటువంటి దానికి ఆవిడ ఆ పని చేస్తున్నది కనుక ఆమె తల్లి పేరు తండ్రి పేరు చెప్పలేదు. కైకేయాస్తు సహోషిత. అసలు దాసి ధర్మం ఎలా ఉండాలో మందరని చూసి నేర్చుకోవాలి మనం. విశ్వనాథ వారు మందర పాత్ర అమోఘంగా చిత్రించారు. కైకమ్మని నమ్ముకొని వచ్చింది తన రాణి. తన రాణికి కష్టం వస్తే ఒకటి, తనకి కష్టం వస్తే ఒకటినా, ఎట్టి పరిస్థితిలో ప్రాణం పోయినా నా రాణికి కష్టం రాకూడదనుకున్నది. రాజ సంప్రదాయంలో ఎవనికి పట్టం కడతారో పట్టం కట్టుకున్న వాడి తల్లి మాత్రమే రాజమాత అనే గౌరవాన్ని పొందుతుంది. సవతి కొడుకు రాజు అవుతూ ఉంటే ఈమె ముఖాన్ని ఎవరూ చూడరని ఆ బాధను ఊహించుకొని తట్టుకోలేక ఏమైనా సరే రామపట్టాభిషేకాన్ని ఆపివేయాలి, రాముణ్ణి అడవికి పంపించాలి అన్న దృఢ సంకల్పంతో కైక మనస్సుని మధించి మందర అనే పేరు సార్థకం చేసుకుని కైక మరచిపోయిన వరములను గుర్తు చేసి రాముణ్ణి అరణ్యవాసానికి పంపించి లోక కళ్యాణానికి కారణభూతురాలైంది మహాతల్లి మందర. ఈ కైక మాట విని దశరథుడు మూర్ఛపోతే సుమంత్రుడు వెళ్ళి నాన్న రమ్మన్నాడని పిలుచుకొచ్చాడు. ఇవాల్టి రోజున రేపు పట్టాభిషేకం అని చెబితే ఎంత ఆనందంగా రామచంద్రమూర్తి వెళ్ళాడో. ఇతి వతస్యాం పరుషం వదంత్యాం నచైవ రామ ప్రవివేశ శోకం. కైక చెప్పింది, మీ నాన్న మాట ఇది, నేను చెబుతున్నాను, రేపు పట్టాభిషేకం జరగదు నీకు, ఆ ముహూర్తానికి నారచీరలు కట్టుకుని నీవు అడవికి వెళ్ళు అంటే మొట్టమొదట దశరథుడు పట్టాభిషేకం అని చెబితే ఏ విధమైన ఆనందాన్ని పొందాడో. ప్రవివేశ శోకం, రామచంద్రమూర్తిలో దుఃఖం ఆవగించంత ప్రవేశించకుండా అదే ముఖంతో ఉన్నట్ట. ఇది వీర్యవాన్, అంటే మార్పు రాదగి ఉన్నా కూడా నిజానికి ఇవాళ మనం ఇంత పెద్ద స్థితి ఎక్కర్లా. ఏమండి రేపు మీకు పెన్షన్ తగ్గిస్తున్నారట, మీ అందరికీ 50,000 పెన్షన్ ఇవ్వరు, 30,000 ఇస్తారనగానే మనం హతాశలం అయిపోయి పక్కనున్న వాళ్ళు మన తీసుకెళ్ళి ఐసీయూలో చేర్పించే పరిస్థితిలో ఉన్నాం. అది వికారం మనలో వస్తున్నది. స్వామిలో వికారం మార్పు రాలేదు కనుక వీర్యవాన్ అన్న పదానికి రామచంద్రమూర్తి పైగా తదప్రియమమిత్రఘ్నో వచనం మరణోపమం. నేను సామాన్యమైన మాట, మరణం ఎంత గొప్పదో, ఎంత భయంకరమైనదో, ఎంత బాధాకరమైనదో అటువంటి మాట చెప్పింది కైకమ్మ. అయినా రామచంద్రుని ముఖంలో ఏ విధమైనటువంటి మార్పు రాలేదు. శృత్వా నవ్వియథే రామ కైకేయీంచ ఇదమబ్రవీత్. ఏ విధమైన కోపం రాకుండా, నీకేం పని లేదా, పాట లేదా, ఇదేనా నువ్వు చేసేది, అయినా మా నాన్న చెబితే నేను పెడతా, నువ్వెవరు చెప్పటానికి, ఇవాళ మనం ఏదైనా కబురు చేస్తే నువ్వెవరు చెప్పడానికి, వాళ్ళు చెప్పాలి నాకు అని ఎదురు ప్రశ్నలు వేస్తున్నాం. అలా ఏమనకుండా ఏవమస్తు గమిష్యామి, అలాగే అమ్మా పెడుతున్నాను అడవికి అన్నాడు. ఎట్లా నువ్వు ఎలా కోరావో ఆ రకంగా జటాజిన ధరో, నేను జటలు ధరించి నారచీరలు ధరించి ప్రతిజ్ఞామను పాలయ్య, నీ ప్రతిజ్ఞ నిలబెడతాను, నేను 14 ఏళ్ళు అడవికి వెళతానన్నాడు. ఇది వీర్యవాన్ అన్న రెండవ గుణానికి రామాయణంలో మనకి మొట్టమొదట్లో చూసుకున్నటువంటి ఉదాహరణ. ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ రామో విగ్రహవాన్ ధర్మ. ఇవాళ రెండు గుణాలే చెప్పదలుచుకున్నాడు ఆయన, చెప్పించదలుచుకున్నాడు. రేపు ఉపోద్ఘాతం ఎక్కువ ఉండదు కనుక రేపు ఎల్లుండికి ఆ మిగిలినటువంటి 14 గుణములు, ఈ విధంగానే గుణము యొక్క లక్షణము, దానికి రామాయణంలో రామచంద్రమూర్తి ఎక్కడ మనకి నిదర్శనంగా కనపడ్డాడో మనవి చేస్తానని విజ్ఞప్తి చేస్తూ, ఈ భాగ్యాన్ని కలిగించినటువంటి శ్రీ హరిప్రసాదరావు గారు, నిజంగా నాకు ప్రసాదం, ప్రసాదం అంటే చక్రపొంగల పులిహార దర్జోదనమాని కాదు, స్వామి గుణానుభవం కలిగించేటటువంటి చేసుకునే భాగ్యాన్ని కలిగించినందుకు గురువులకు, గురువత్ గురు శిష్య అన్నారు గురుపుత్రులు, మీకు శిరస్సు వంచి కృతజ్ఞతాంజలులు సమర్పిస్తూ, మంగళం కోసలేంద్రాయ మగనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం, వేద వేదాంత విద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం.